ఇక్కడ ఉన్నందుకు నేను ఎంతగానో కృతజ్ఞుడై ఉంటున్నాను. నాకు జరిగిన చిన్న దుస్సంఘటన మీరు విని ప్రార్థించిన మీ ప్రార్థనల కొరకై మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. దేవుడు సంసిద్ధపరచు వరకు సాతాను నిన్ను తీసుకునలేడని అది చూపిస్తుంది. ఏం జరిగినది, అది ఎలాగూ జరిగినది అని మీలో చాలా మంది ఆశ్చర్యపడతారని నేను అనుకుంటున్నాను. నేనిప్పుడు ఆమోదయోగ్యునిగా ఉంటుందని మీకు తెలుసు. నా యొక్క అభిమానం లేదా దేని వల్ల నేను విశ్రాంతి పొందినది మీకు తెలుసు. చేపల వేటకు వెళ్ళుటగాని లేక ఒక ప్రత్యేక స్థలానికి వెళ్లి తుపాకీ పిలుచుటగాని లేదా వేటలు వేట ఆడుటకు వెళ్ళుటగాని లేదా అలాంటివి నా అభిరుచులు. అందును గుర్చి మీ నేను ఆనందిస్తున్నాను. కర్రతో ఆడే బంతి ఆట నేను ఆడేవాడినైతే సగం బట్టలతో ఉన్న ఆడవాళ్లు ఎక్కడుంటారో అది అక్కడుంటుంది. మరి నేను బంతి ఆటగానట్లయితే అది ఎలాగుంటుందో మీకు తెలుసు. అయితే అది లోకానికి బయట స్థలాలైనందుకు అనగా చేపల పడుట వేటాడుట మొదలైనవి. నేను ఎప్పుడు కూడా వాటిలో ఒకటి ఎగు ఆ యొక్క వేతర్బి మాగ్నం తుపాకుల ద్వారా రక్షణముగా ఉంచుకుంటాను. అందులో గురించి నేను ఒకటి చెప్పినట్లయితే ఒకరు నాకు కొని తెస్తారని నేను అనుకుంటున్నాను. అయితే దాని నా యొక్క ఉంచుకున్నాను, ఎందుకనగా అక్కడ పెట్టుటకు ఎంతో ధనము వారికి కావలసి ఉన్నది. మరియు మిషనరీలు ఎందరో వారి కాళ్లకు చెప్పులు లేకుండా ఉన్నారని నాకు తెలుసు. తర్వాత అందుకై ఒకరు చెల్లిస్తే ఆ ధనమంతా తీసుకుని ఒక తుపాకీకి చెల్లించుదురు కాక. ఈ మధ్యనే అక్కడ వెనకాలనున్న సహోదరుడు ఆర్ట్ విల్సన్ బిల్లీకి 70 వెంచెస్టర్ మోడల్ ఇచ్చాడు. 257 రాబర్ట్స్ కొంచెము మార్చుకోవడం కోసము మిస్టర్ వేతర్బి అతడు ఆ తుపాకీ నాకు తీసుకున్నాడని కాగితాన్ని బయట ఉంచి దాని నుండి ఒక వేతర్బి మాగ్నమ్ ను మంచిగా సురక్షితంగా ఉండడానికి తయారు చేశాడు. ఇక్కడ సంఘానికి వచ్చే సహోదరుడు రాడ్నీ ఆర్మ్స్ట్రాంగ్ దాన్ని పంపి వేసి వేతర్బి మాగ్నమ్ గా మార్చేశాడు. అది సరిగ్గా మారినట్లుగా లేదు. కాబట్టి నేను దాన్ని కాల్చినప్పుడు విన్సిస్టర్ కంపెనీ 6924 అంత పౌండ్ల వత్తిడికి వారి తుపాకీ తట్టుకోలేదు అని చెప్పారు. అదేమవుతుందో మీకు తెలుసా? నేను తుపాకిని పైకెత్తాను. సహోదరు ఊట్ నాతో కూడా అక్కడికి వచ్చాడు. అలాగున అది నా కంటికి సుమారు అంగుళం ఉంటుంది. 50 గజాల కొరకు 6900 పౌన్లతో నొక్కిన ఆ వత్తిడికి ఆ వత్తిడి ఆ 50 గజాల వైపునకు తుపాకీ గొట్టం వెళ్లిపోయినది. బోల్ట్ అనగా బిగించే సాధనం ఈ దశలో వెనుకకు వెళ్లిపోయింది. మరి తుపాకీ నా చేతిలో విడిభాగాలైపోయింది. అక్కడున్న మేడ పైభాగము ఎంత ఎత్తున్నదో అంత ఎత్తుగా అగ్నిమంటలు వచ్చినవి. 1-2 క్షణాల్లో అది జరిగిపోయింది. అదే నాకు తెలిసింది. నేను వస్తూనే ఉన్నాను, రక్తం ఇలాగో చిమ్ముకుంటూ వస్తుంది. నేను చనిపోయానని అనుకున్నాను. కాబట్టి ఒక క్షణం నా చేత్తో పట్టుకున్నాను, చూడటానికి ప్రయత్నించాను. ఈ కంటితో చూడలేకపోయాను, అసలు వినబట్లేదు. గాలిలో నడుస్తున్నట్లుగా నేను భావించాను. అక్కడ తుపాకీ గుండు తాకిందా లేదా అని చూడటానికి ఆ గుర్తు వైపునకు సహోదరు ఊట్ వెళ్ళుచుండట నేను చూశాను. అతని యొక్క అవగాహన ఆకర్షించకు నేను ప్రయత్నం చేశాను. తరువాత అతడు అక్కడికి చేరిన తర్వాత మేము వచ్చాం. తుపాకీ గుండు రవ్వల వలయం కంటి చుట్టూ వెళ్లిపోయినది. అది ఎక్కడైతే నా ముఖం మీద పెళ్లినదో అక్కడ నా ముఖం మీద అతడు మాంస ముద్ద విసిరివేసినట్లయిపోయినది. ఒక బలమైన ముక్క కంటికి పైగా బాదినట్లుంది. ఇక్కడ ముక్కు చుట్టూ ఉండు తొర్ర ఎముక పొరి ఎముక చుట్టూ వలయం ఏర్పడింది. వైద్యుడు అడయార్ వాటిని తీసివేశాడు. కొద్ది రోజులైన తర్వాత ఒకవేళ తరువాత రోజు వైద్యుడు తానే ఆసుపత్రిలో చేరాడు. కంటి నిపుణుడి వద్దకు వారు నన్ను పంపించారు. కొంచెం చూపుకు క్రిందగా సుమారు 30 ముక్కల గుండు రవ్వలు కంటి గుడ్డు లోతుగా వెళ్లిపోయిన వలయాన్ని వారు కనుగొన్నారు. అది బయటకు తీయటానికి వీలుపడదు. వెళ్లిపోయి కొంచెం కనుచూపును తప్పుకుని ఈ విధముగా వలయముగా తయారైపోయింది. అతడు చెప్పాడు, నేను ఎరిగినది ఒకటే ఒకటి అని. డాక్టర్ అడియారుకు అతను ఉత్తరం రాస్తూ చెప్పాడు, ఆయన యొక్క సేవకుని భద్రపరచుకై తనతో కలిసి బల్ల మీద మంచి ప్రభు కూర్చుండవలసి ఉంటుంది, లేదా పైన తల కూడా తల మీద ఉండకపోవును అని చెప్పాడు. ఇక్కడ నుండి క్రిందకు ఉన్నదంతా సహోరు ఊట్ చూచి ఉంటాడు. అవును, వెనుకకు పొరిలిన ఆ యొక్క వత్తిడి, అది ఏ విధముగా జరిగిందో నాకు తెలియదు. అయితే ఆ యొక్క పెద్ద 70 రైఫిల్ మోడల్ యొక్క బలమైన బోల్టు అంతా కూడా వెనుకకు పేలిపోయినది. కన్సర్వేషన్ క్లబ్ ఎక్కడ ఉంటుందో నీకు తెలిస్తే జింకల్ దొడ్డి వరకు అది ఉంటుంది. తుపాకీలోని ఏ భాగాన్ని నీవు కనుగొనలేవు. కాబట్టి అది ఒక దాన్ని చూపుతుంది. ఒకనొక రోజున దానిపైన ప్రభు చిత్తమైతే ఒక ప్రసంగం ఉంటుంది. మారు మనసు అనేది మంచిది, అయితే దానికి క్రింద ఉంచటం మంచిది. దాన్ని తోసుకుని తీసుకుని పోవు. బరువు ముందుగా నిర్ణయించబడినది కాకపోతే ప్రత్యేకసారి అది పగిలిపోతుంది. అవునది నిజం. అది అసలైనది ఏమిటా మంచిది. చూశారా, బహుశా చెప్పబడినవి అలాగే యునుట నీవు గ్రహించు. అయితే నేను ఎరిగినంత వరకు ఏ ఒక్కటి కూడా లేదు. మీరు ఊహించండి, నా యొక్క చెవులకు ఈ యొక్క మైక్రోఫోన్ ఈ సాధనము ప్రతిధ్వనించినప్పుడు గంట మోగుడ వినబడుతుంది. ఆ కారణం చేత ఈ ఉదయం నేను ఇక్కడ లేను. నీవు మాట్లాడుకు ముందు వెనకాల నువ్వు పెద్ద శబ్దం చేయుట, అది నీ వింటావు. అయితే వారు నన్ను వైద్య నిపుణుల దగ్గరికి తీసుకుని వెళ్లారు. అతడు చెప్పాడు, నీ యొక్క కన్నభేరి కూడా వాయలేదు. తర్వాత కన్నును గురించి చెప్పాడు, నీకున్నటువంటి కనుదృష్టి ఉన్నది, దృష్టిని పేల్చివేయటానికి అది తగిలినది. కంటి గుడ్డు చుట్టూ ఒక వలయంకా వలయాకారముగా అది అయిపోయినది, దానికది చెక్కినట్లుగా చుట్టూ ముట్టినది. నేనన్నాను, నాకు 2 సంవత్సరాల నుండి నాకున్నది. సహోదరు రోబర్సన్ అక్కడ వెనకాల ఉన్నాడు. నేనతన్ని పిలిచి అన్నను గూర్చి చెప్తున్నాను అన్నాడు. అతడు అన్నను గూర్చి చింతపడవద్దు, నా యుద్ధ 2-3 పౌన్లు ఉన్నవి అని చెప్పాడు. అతడు యుద్ధములో దీర్ఘానుభవం కలిగిన వాడు కనుక అది అపకారం చేయదు. దాన్ని నా యుద్ధ అలాంటివి చాలా నా దగ్గర ఉన్నవి. ఈ మధ్యనే ప్రభు నాకు అనుగ్రహించిన దర్శనం నాకు జ్ఞాపకమున్నది, అది నేను ఇక్కడ చెప్పి ఉండుట మీకు జ్ఞాపకముందా? ఆ ఉదయవేళ మాధుర్యము చెప్పినది, నీవు అదేమైనప్పటికీ ఎక్కడకు వెలుట అయినప్పటికీ లేక ఏదైనా అయినప్పటికీ నీవు భయపడవద్దు, ఎందుకనగా నీవు ఎక్కడికి వెళ్లినా అపజయముందని యేసుక్రీస్తు నీ యొక్క సన్నిధి నీతో ఉంటుంది. కాబట్టి అతడేమి చేయలేడు, అది అయిపోయింది అని దేవుడు చెప్పు వరకు సాతాను నన్ను చంపలేడు. చూస్తున్నారా, అతడు ప్రయత్నం చేయవచ్చును, అయితే అది చేయడం ద్వారా అతడు జయం పొందలేడు. కాబట్టి వింతైన విషయం ఏంటంటే, నేను ఎలాగైనా వెళ్తాను, నా యొక్క కూటాలకు వెళ్తాను. నేను చూచూ ఈ ఎడమ కన్ను బాగుంది, ఎలాగైనా సభలకు నేను వెళ్తాను. ఆ తర్వాత ఇండియా కన్వర్జేషన్ లో వెళ్తున్న ఆ సహోదరుడు, మేము తిరిగి పశ్చిమ తీరానికి వచ్చే వరకు కూటమును రద్దు చేయవలసి ఉన్నది లేక వాయిదా వెలసి ఉంటుంది, కనుక మేము అక్కడ కూటాలను స్వీకరించబోతున్నాం. ఇలాంటి సమయంలో సహోదరు ఆర్డర్ బైట్ నన్ను పట్టుకోవలసి ఉంటుంది. తర్వాత ఆ కూటం ముగించబడిన తర్వాత యాంకోరగో అలస్కా కూడా నేను వెళ్తాను. నేను ఎంతగానో ఆధారపడటానికి కారణమేతనగా నాకు వచ్చిన దర్శనం మీలో చాలా మందికి జ్ఞాపకమవుతుంది. అదేదనగా, నెరసిన వన్నెగల ఎలుగుబంటిని 9 అడుగుల నెరసిన వన్నెగల ఎలుగుబంటిని నేను కాల్చివేసినట్లుగా లేక ఒక పెద్ద జింక ఇక్కడ అది చెప్పట సంఘం జ్ఞాపకం చేస్తుంది. నాకు ఇంకొకటి ఉన్నది, అది ఇక్కడే టేప్ పైన ఉన్నది. నేనొక ముదురు గోధుమ వన్నెగల ఎలుగుబంటిని చూశాను. ఒకవేళ అది కోడియా పెద్ద గోధుమ వన్నెగల ఎలుగుబంటి కావచ్చునేమో. అది కెనడాలో అక్కడ పనిచేయదు, ఎందుకంటే అవి అక్కడ ఉండవు. చూస్తున్నారా, అయితే అవి ఎక్కడ ఉండగలవో అక్కడే ఉంటవి. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అది అక్కడ ఉండును. అవును, నాకై ప్రార్థించినందుకు మీకు కృతజ్ఞత నేను చెల్లించుకుంటున్నాను. నేను గాయపరచబడినానని మీరు విన్నప్పుడు మీలో అనేకులు ప్రార్థించి ఉంటారని నాకు తెలుసు. అక్కడ వెనుకనున్న నా యొక్క కుమార్తె రెబికా ఇక్కడ ఆలయానికి వచ్చు చిన్న సహోదరి డాయకు ఉత్తరం రాసి అందరి గురించి ఆమెకు చెప్పింది. ఆ తర్వాత 2 రాత్రుల తర్వాత ఆమె మేడాను పిలిచి, అది సహకరించినదో లేదో తెలియదు, అయితే ఇక్కడున్న మేమంతా కలిశాము అని చెప్పింది. మెథడిస్టు దైవ సేవకుడు మరియు సహోదరు బ్రౌన్ వారికి బంధువులు వారందరూ కూడుకొని నా కొరకై ప్రార్థించారు. అడిగారు, దేవుడు విన్నాడో లేదో నాకు తెలియదు, అయితే సహోదరు బ్రహాం అనేకుల కొరకు ప్రార్థించాడని మాకు తెలుసు. మేము అతనికై ప్రార్థించాలని తలంచాం. ఆ విధంగా ఆయన ఆలకిస్తాడు. అవునది నిజం. ఆ విధముగా వారు అలా ఉంటారు. సహోదరు క్రేస్ ఇక్కడ మన సహోదరుల్లో ఒకడు. ఈ మధ్యనే సాతాను అతన్ని వెంటాడి ఒక చిన్న కాలువ వంతెన కొట్టింది. అతని యొక్క పూర్తిగా అతని విరిగిపోయింది. అందులో నుండి ఏ విధంగా అతడు బయటికి వచ్చి బతికాడో నాకు అర్థం కాలేదు. కాబట్టి అతడు ఆసుపత్రిలో పనికొని ఉన్నాడు. మెట్కాఫ్ అను పేరుగల అతడు న్యూ ఆల్బెన్ నుండి వచ్చాడని చెప్పాడు. అతడు అన్నాడు, సహోదరు క్రీస్, నేను వచ్చి ప్రార్థించడానికి యోగ్యుడు కాదు, అది నా హృదయంలో ఆయన పెట్టి ఉన్నాడు, కనుక దానికి సహాయం చేయలేను. అలాగ వచ్చి మోకరించి చిన్న ప్రార్థన చెప్పి వెళ్లిపోయాడు. అక్కడనే వెంటనే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. చూశారా, క్రీస్తు యొక్క శరీరంలోని స్వస్థత వరం అది. చూస్తున్నారా, ఒక అవయవం నుండి మరి ఒక అవయవానికి నీవు మామూలు వాడుగానే తలంచవద్దు, మామూలు వాడవనే తలంచవద్దు. ఎవరు కలిగిన్న అవయవము ఎంతో నీవు అంతే, అది ఈ యొక్క చేయి ఎంతో, నా వ్రేలు అంతే లేక ఈ చెవి ఎంతో అంతే. చూశారా, అది శరీరంలోని అవయవమై ఉంటుంది. ఒక అవయవం బాధ కలిగినట్లయితే దాంతో మిగతా అవయవాలన్నీ బాధపడును. ఒక ఐక్యత, ఎంతటి ధన్యకరమైన ఐక్యత. అది అయిపోయిన తర్వాత నేను కొన్ని కూటాలను చూసుకుని తిరిగి మందిరంలో ఒక రాత్రి ఉండడానికై కొంచెం సమయం నేను విడిచిపెట్టాను. ప్రభుచిత్తమైతే ఈ యొక్క రానున్న తదుపరి ఆదివారం ఉదయం ప్రవక్త నడిచిన మార్గము అనుదాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. మందిరంలో రేపు రాత్రి లేదా ఆదివారం రాత్రి మన సహోదరులు ఒకరైన సహోదరులు రడల యొక్క ఇక్కడున్న గాస్పల్ ట్యాబ్లెట్కు నేను వస్తాను. ప్రభుచితమైతే ఆవిరిని విడిచిపెట్టుట లేక బత్తిరిని విడిచిపెట్టుట అన్న అంశాన్ని గురించి నేను మాట్లాడతాను. ఆ తర్వాత అదే మంగళవారం ఫుల్ గాస్పల్ బిజినెస్ మెన్ వారి యొక్క రాష్ట్రీయ సభలకు విస్కాన్సిన్ కు వెళ్లవలసి ఉంటుంది. నేను అక్కడ 3 రాత్రులు ఉంటాను. బిల్లీ, ఆ పట్టణం యొక్క పేరేంటి? గ్రీన్ లేక్, విస్కాన్సిన్. ఎప్పుడు? గురువారం, శుక్రవారం మరియు శనివారం. 17, 18, 19 గ్రీన్ లేక్ విస్కాన్సిన్ లో రాష్ట్రీయ మహాసభ. ఆ తర్వాత ఆదివారం 20న షికాగోలోని సభాస్థలములో నేను ఉంటాను. పోయినసారి మనము తీసుకున్న సభాస్థలము అదే. ఆ పేరేంటో నీకు జ్ఞాపకముందా? స్టీఫన్ మేథర్ ఉన్నత పాఠశాల యొక్క సభాస్థలంలో ఆదివారం మధ్యాహ్నం. తర్వాత సోమవారం నేను షికాగో ఇందలి దైవ సేవకుల సమావేశం యొక్క మహాసభ యొక్క సమయం ఏదో ప్రభు చూపించిన స్థలం యొక్క పేరు నేను మర్చాను. అంశాల గురించి నాతో చర్చించు కూటమది. మీకు తెలుసా, ప్రభు నాకు ఆ స్థలాన్ని చూపించాడు అని నేను చెప్పాను. నన్ను చూచుటకు రేపు ఉదయం విమానంలో వచ్చుచున్న సహోదరుడు జోసెఫ్ బౌజేకు అది వీడ్కోరు సభ. అతనికి సోమవారం ఒక వీడ్కోలు సభ అది. ఆ తర్వాత నేరుగా మేము ఇంటికి వచ్చి తర్వాత వెళ్తాము. అది దక్షిణ పైన్స్, దక్షిణ కెరోలినా లేక ఉత్తర కెరోలినా వెళ్ళటకు అది సమయం అవుతుంది. ఆ తర్వాత కొలంబస్, దక్షిణ కెరోలినాకు. ఆ తర్వాత పశ్చిమ తీరంలోని కౌ ప్యాలెస్ కు. ఆ తర్వాత ఆ పైన గ్రాస్ సిటీ మరియు స్పోకేన్ ఇంకా కెనడాకు. ఆ తర్వాత అలాస్కాకు వెళ్తాము. కాబట్టి మా కొరకై ప్రార్థించండి. మాకు మీ ప్రార్థన ఎంతో అవసరం. మరియు దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుడుకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని లేఖనం వలన మనము బోధించబడుతున్నాము. నేను నమ్ముతున్నాను. ఇందువలన ప్రజల యొక్క నమ్మకత్వం వలన ఒకరన్నారు, అది ఎలా జరుగుతుంది మరియు దేవుడు దానిని ఎందుకు అనుమతిస్తాడు అని అంటారు. నేను బయటికి వెళ్లిపోతూ రహదారి మీద నేను చంపబడవచ్చు, దాన్ని తప్పించుటకు ఆయన ఒకటి చేస్తాడు. గుర్తుంచుకోండి, లేఖనము విఫలము కాదు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. నేను నా హృదయం ఎంతవరకు ఆయన్ను ప్రేమించుచున్నది నేను ఎరిగినట్లయితే నా పూర్ణ హృదయముతో నేను ఆయన ప్రేమిస్తున్నాను. అది కొద్దిగా సమీపంగా చేస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తే అందును గూర్చి వినిన ప్రతి ఒక్కరికి నా యొక్క శిరస్సు లేక నా భుజాలు మిగిలిన్నవా అని అర్థం కాదు. అవునా? ఆ ప్రేరణలో కూర్చుని ఉండి నేను ఇలాగూ ఉంటినా అని అర్థం కాదు. అది ఇది నాకు దగ్గరగా జరిగినది. అది బహుశా నేరుగా నీ ముఖం మీదనే సుమారు 2,000 పౌండ్లు దగ్గరగా ప్రేరణ జరిగినది. నిన్ను ముక్కలు చెక్కలుగా చేయటకు అది చాలు. చూసారా, ఊడ్చివేస్తుంది. ఆ బరువైన ముక్కు తుపాకీ పేలిపోయి 50 గజాల దూరానికి తుపాకీ పీపా వెళ్లిపోతే మరియు చేతి పిడి కూడా నీవు తుపాకీనే చూడాలి. అది తుపాకీ మాదిరిగా కనిపించదు, పట్టుకున్న కుప్పలాగా అనిపిస్తుంది, కనిపిస్తుంది. తర్వాత అందులో ఒక్క పొరపాటు ఉండదు. జీవముగల దేవునికి స్తుతి కలుగును కాక ఆ సమయంలో నేను రానేమో అని ఎడ్డి యొద్ద నుండి ఒక మాట వచ్చే వరకు అక్కడకు నేను వెళ్ళు వరకు నన్ను ఉంచితే చాలు. ఆశ్చర్యకరమైన కృప, ఆ శబ్దం ఎంత మాధుర్యమో. నా వంటి దౌర్భాగ్య పాపిని రక్షించినది. అది దేవుడు మనతో ఉండెనని శ్లాఘించుటకై అది మనల్ని ఎరుగునట్లుగా చేస్తుంది. దేవుడు మనతో ఉన్నాడు, మనమెంత కృతజ్ఞత కలిగిన వారమో. నేను ఇక్కడ వచ్చిన కొరకై తలంచుచున్నానని ఈ ఉదయం నేను చెప్పాను. నేను తిరిగి వచ్చినప్పటికీ ప్రశస్త సహోదరుడు సహోదరి ఓడ్కు ఈ రోజు నేను చెప్పాను. సహోదరు నెవిల్కు అని అనుకుంటాను, నీకు వినబడితే ఆ వర్తమానం విను అని బిల్లీ నన్ను పిలిచి చెప్పాడు. ఒక చిన్న లోహపు మొక్క పనిచేసి ఇక్కడ నా కంటి నిందకు వచ్చినది. వెళ్లటానికి నాకది నిజంగా అంత సానుకూలతగా ఉండేది కాదు. ఇప్పుడైతే అది బయటికి వచ్చినది. దానిని వారు కడిగివేశారు. కాబట్టి రాత్రి నేను వెళ్లిపోతాను అని అనుకున్నాను. ఆ ప్రశస్త సహోదరుడు ఒకవేళ అలాగ ప్రసంగిస్తారు, ఒక పెద్ద కూడిక ఉండి ఆ తర్వాత నీ గొంతు బొంగరిపోయినట్లయితే ఎలాగునది అదేంటో నాకు తెలుసు. చూడండి, గొంతు మంట నొప్పి ఉంటుంది. కనుక నేను వెళ్లిపోవాలని అనుకున్నాను. చదువుటే ఒక జత లేఖనము తీశాను, సంసర్గపు రాత్రి అని అనుకున్నాను. నేను ఎల్లప్పుడూ సంసర్గము తీసుకుంటకు కోరుకుంటాను. అటు తర్వాత నాకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వారు ఇక్కడే ఒక చోట ఉన్నారు, నేను బాగా చూడలేకున్నాను. మీరు అర్థం చేసుకుంటారు, అది ఏదైతే ఉబ్బినదో ఆ కంటిలో ఇంకా విషమొలిక ఉన్నది. అదొక విధంగా స్పష్టంగా కనిపించినది. కాబట్టి వారు ఇక్కడే ఉన్నారు. మహిమలో నున్న నా ప్రశస్త సహోదరుడు ఎఫ్ఎఫ్ బోస్వర్త్ యొక్క బంధువులు స్నేహితులు. కాబట్టి ప్రభు వారిని ఆశ్రదించును కాక. ఇప్పుడే వారికై వెనుక గదిలో ప్రార్థించాము. మర్చిపోవద్దు, బుధవారం రాత్రి మన యొక్క వారం మధ్య ప్రార్థనా కూటము. సహోదరు జాక్సన్ గురువారం రాత్రి అతనుంటాడు, సహోదరు జూనియర్ ఉంటాడు, లేదా సహోదరు రెడల్ బుధవారం రాత్రి ఉంటాడు. ఒటికాలోని మందిరం బుధవారం ఉంటుంది. గురువారం రాత్రికి తిరిగి సభ యొక్క పరిచర్య కొరకు తిరిగి ఇక్కడ ఆదివారం రాత్రి నేను రెడల్ తో ఉంటాను. బుధవారం రాత్రికి నేను దాన్ని నిర్ణయిస్తాను. అయితే అదే వారంలో అయితే నేనది చేయలేను. కాబట్టి ఆదివారం రాత్రికి నేనది పెట్టవలసి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మందిరంలోని వారు ఇక్కడే మందిరంలో ఉంటారు. గమనించుడి, మాట్లాడటానికి ఆ రాత్రికి సహోదరు రెడల యొద్దకు నేను వెళ్తున్నాను కనుక స్వస్థత కూడానికి కాదు. అయితే జ్ఞాపకముచ్చుకోనండి, ఇక్కడే మందిరంలో మీ విధులలో మీరుండండి. ఇది మీ స్థలము. మంచి సమయాన్ని పొందుకుంటూ మనం ఎదురు చూద్దాము. తరువాత మన అంతటికి మనమందరము ప్రార్థిద్దాం. సంసర్గానికి ముందుగా ఈ రాత్రి దేవుడు మనలను దర్శించునని నమ్ముతున్నాము. మన మెరిగినవన్నీ ప్రకటనలు అన్నీ ఉండినవా? ఏంటి సహోదరుడా, ఒక భూస్థాపన? ఓ అవును, ఇక్కడే ఈ మందిరంలో ఉన్న సహోదరుడు సువార్తికులు. అతడు ఇక్కడ మనలో ఒకడుగా ఉండెను. అతడు బయటికి వెళ్లాడు. కాపరులు మరియు ఉపదేశకులు. ఒక సహోదరుడు జేటీ పోనల్ కొద్దిగా ఒంగిపోయి నెరసిన వెంట్రుకలతో ఉన్న అతనికి ప్రశస్తమైన తల్లి గత రాత్రి చనిపోయినది. అది కెంటికులోని ఎడ్మంటన్ లో. భూస్థాపన కార్యక్రమం రేపు జరుగును. మీలో చాలా మంది ఆశ్చర్యపడతారని నాకు తెలుసు, పువ్వులు తెచ్చుటకు. అయితే మనమది చేయలేము. సంఘం అక్కడికి ఒక పుష్ప గుచ్చమును తెచ్చు ఒకే ఒక మార్గమేంటంటే, అందుకై వారు ఫోన్ పంపి ఆ పెదప తపాలా జాబుల మనిషి అది తీసుకొస్తాడు. రేపటికది వెళ్లవలసి ఉంటుంది. పువ్వులు అక్కడకు చేరుతవో లేదు కనుక అది ఇబ్బంది తెస్తుంది. అయితే తన తల్లిని పోగొట్టుకున్న సహోదరుడు పార్నల్ ఎడల మన యొక్క సానుభూతిని తప్పక పంచుకోవలసి ఉంటుంది. ఈ మధ్యనే అలాంటిది నేను చేశాను. సహోదరి స్పెన్సర్ మరియు ఇక్కడ ఉన్న ఇతరులు ఎవరైతే ఈ మధ్యనే చీకటి ఛాయల్లోనూ దుఃఖస్థితిలోనూ నడిచిపోయారో వారి ఎల్లు కూడా సానుభూతి పంచుకుంటున్నాము. ఇప్పుడు ప్రార్థన కొరకై ఆయనకు సన్నిధిలో ఓ క్షణము తలలు వంచుకుందాము. నా కొరకు మీరు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఈ రాత్రి స్పష్టముగా కనిపించని ఈ కాంతిలో చూచుటకు ఒక విధంగా ఇబ్బందిగా ఉన్నది. నా కన్ను బగుగానే ఉన్నది. అయితే అది ఒబ్బుటి కొరకు ఒక విధమైన విషమూలిక అందులో వేశారు. అదేంటో తెలుసా? అప్పటికది 6 రోజులవుతుంది. అది ఇంకా మరొక వారం 10 రోజులు ఉంటుందని అతడు చెప్పాడు. కాబట్టి నా కొరకు ప్రార్థించుడి, మరియు గోడలకు తగులుతున్న ఈ మైక్రోఫోన్ యొక్క ప్రతిధ్వని కొరకు మీరు నాకై ప్రార్థించండి. మీకు ఒక విన్నపం ఉన్నట్లయితే దేవునికి మీ చేతులు పైకెత్తడం ద్వారా మీ చేయి నేను చూడగలనా? మనం భయభక్తులతో కూడి తల ఉంచుకున్నప్పుడు దేవుడు ప్రార్థనకు జవాబిచ్చును. మా యొక్క పరలోకపు తండ్రి, మేము కలిసి కూడుకున్న వలనని మీరు ఎన్నుకున్నారు. దినము సమీపించుటా మేము చూచుకున్నది మేము ఈ విధముగా కలిసి కూడుకుంటా మీ యొక్క చిత్తమై ఉన్నది. ప్రభువా, అలాగు క్రమముగా కూడుకోవడం ద్వారా ఏది సాధ్యపరుస్తుందో అట్టి చిందింపబడిన యేసు రక్తాన్ని బట్టి మేముగా నీకు సమీపస్థులుగా వచ్చుటకు మరియు ఒకరం ఒకరం సహవాస బంధములోకి సమీపంగా వచ్చుటకు సాధ్యమైనది. ప్రభువా, ఈ రాత్రి మేమెంతగానో కృతజ్ఞులమై ఉంటున్నాము. ఏ నాడు నేనింతగా కృతజ్ఞులై ఉండలేదు. నేను ఎంతో ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. కనుదృష్టి వినికిడిని కలిగి సువార్త కొనసాగించుటకు భూమి మీద సజీవుల మధ్య నుండి ఉండినందుకు నేను ఎంతగానో నీకు కృతజ్ఞతలు చెల్లించాలో చెప్పు మాటలు ఉచ్చరణ నేను కనుగొనలేకున్నాను. అదెంత సమీపము మేము చూచుచుండగా ప్రభువా, అదెంతో మమ్మను శ్లాఘింపు చేయుచున్నది. ఇది ఇలా కాగలిగినది కేవలము దేవిహస్తమే అని ఒక బహుజ్ఞాని అయిన మనిషి తన తల గీరుకుని చెప్పుచుండగా, ఆ తర్వాత ప్రభువా, నాయుడు నీవు అనుగ్రహించిన అద్భుతాన్ని చూచుచుండగా ఎక్కడైతే నీ సేవకు నిలబడ్డాడు అది జరిగించడం బట్టి దీనత్వంతో నా యొక్క శిరస్సును నేను వంచుకుంటున్నాను. నేను ఎంతో కృతజ్ఞుడై ఉంటున్నాను తండ్రి. ఇప్పుడు అక్కడ క్రిందకు దిగిన తర్వాత నీ నా యొక్క బ్రతుకును నీ పరిచర్యకు నీకు మరలా సమర్పణ చేసుకుంటున్నాను. అప్పటికంటే సమీపమైన మరణములోను అప్పటికంటే సమీపమైన జీవములోను నా బ్రతుకులో నేనెన్నడూ లేను. ఎంతో కృతజ్ఞులను. మరి ఎవరైతే ఈ రాత్రి చేతులు పైకెత్తారో వారి కొరకు, వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారు ప్రతి ఒక్కరికి అక్కర ఉన్నది ప్రభువా. వాళ్ళు అనేకులకు అందరు కూడా వారిలా నీవేమి చేస్తున్నావో అందులకై వారి యొక్క హృదయాలలో కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఒక ప్రత్యేకమైన సందర్భం కోసం కూడుకుంటానికి రాత్రి మేము వచ్చున్నాము. అదేదనగా సంసర్గము లేక ప్రభు రాత్రి భోజనము అని మేము పిలుచున్నది తీసుకుంటానికి. సంసర్గము అనగా మాట్లాడుకుంట లేక సంభాషించుట అని అర్థం. దానినే ఇప్పుడు మేము చేయనది. ప్రభువా, మా ప్రభుతో మాట్లాడుకుంట, ఘాటమైన సంభాషించు సంబంధము కలిగి ఉండుట, మాట్లాడుట, ఆయన జవాబు కొరకై ఆయన మీద ఆధారపడటం. తండ్రి, వ్రాయబడిన వాక్యము ద్వారా ఈ రాత్రి మాతో తిరిగి నీవు సంభాషించువని సంభాషించమని మేము నీకు ప్రార్థించుకుంటున్నాము. మా హృదయాలు ఒకటి చేయండి, మా యొక్క యాత్రకు స్థిరత కలుగు చేయండి, నూతనమైన ధైర్యాన్ని మాకు దయచేయం ప్రభువా. మా యొక్క సంఘ కాపరిని, మా ప్రియ సహోదరుని ఆశీర్వదించండి. నీ యొక్క సేవకుడు ఆయన యొక్క అర్ధాంగిని కుటుంబమును దీవించుము. సంఘ పరిచారకులను, ధర్మకర్తలను, ఆలయానికి వచ్చువారిని దీవించుము. ఓ దేవా, నీకు సమీపంగా మమ్మల్ని ఆకర్షించుము. కవి చెప్పినట్లుగా క్రైస్తవ ప్రేమ యందు మా హృదయాలను బంధించు కట్టుబంధము ధన్యకరమైనది. సజాతీయమైన మా మనస్సు యొక్క సహవాసము ఆ పైన దాని వంటిది. ప్రభువా, అనుగ్రహము చూపుము. ప్రపంచమంతటి ఉన్న ఆరాధన చేయవారినందరినీ ఆశ్రవదించుము. మేము నీపైనే ఆనుకునిచుండగా జీవపు రొట్టెను మా కొరకై విరవము. నీ ప్రియ బిడ్డయగు యేసుక్రీస్తు నామములో మేమిది అడుగుచున్నాము. ఆమేన్. దైవ సేవకుడు చదువునప్పుడు అది గుర్తు పెట్టుకోవడానికి అనేకులు ఇష్టపడతారు. ఈ మధ్యాహ్నం నేను సహోదరుడు సహోదరి ఒడితో బయటకు వెళ్లాము. మేము సహోదరు గోబల్ రాబర్సన్ ను చూచుటకై వెళ్లి తన యొక్క వస్తువులు ప్రదర్శించుకున్న గదిలో మేము చూశాము. మేము తిరిగి వచ్చాము. ఈ ఉదయం మన యొక్క సంఘ కాపరిచ్చిన అద్భుతకరమైన వర్తాలను గురించి సహోదరుడు చెప్తున్నది. దీనుడైన ఆ చిన్న తల్లిని గురించి తలంచుట తటస్థించినది. బహుశా గొంతులో నొప్పి ఉంటుంది, నాకు కూడా ఉన్నది. అతడు నన్ను మాట్లాడమని అడిగితే ఇది మేము పంచుకుందాం అని అనుకున్నాను. నేను మాట్లాడనుకున్నది కొద్ది వివరణ గుర్తుంచుకున్నాను. మొట్టమొదట రెండవ కొరింథీయులు 6:7-10 వరకు తిప్పుదాము. 1 కొరింథీయులు 6:7-10 వరకు కలిపి, ఆ తర్వాత ఆదికాండం 14:18-19 వరకు. ప్రభుచితమైతే పాఠానికి పాఠ్య సందర్భాన్ని అక్కడ నుండి తీసుకుందాం. నేను 2 కొరింథీయులు 1:6-10 వరకు చదువుతాను. సత్యవాక్యము చెప్పడం వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనత ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాంధమైనటువంటి సత్యవంతులము, తెలియబడిన వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారము, చనిపోగుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఆదికాండం 14:18-19 మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును కాక.
And if I would call it a text, I would like to speak on the subject.
నేను దానిని ఒక పాఠముగా పిలిచినట్లయితే సమస్తమును కలిగి ఉండుట అను అంశంపై నేను మాట్లాడుటకు ఇష్టపడతాను. ఇక్కడ కొరింతలో ఉన్నట్లుగా మనము పేదవారము అని అది చెప్పబడినది. ఆయనను మనము సమస్తమును కలిగిన వారమే సమస్తమును కలిగి ఉండుట నేనది ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఆది కాండములో అబ్రహాము కలుసుకున్న ఈ గొప్ప వ్యక్తి అయిన మెల్కీసెదెకును గురించి చదువుతున్నాము. అతడు ఆకాశాన్ని భూమిని స్వాధీనంలో ఉంచుకున్న సృష్టికర్త ఉన్నాడు. తర్వాత ఆయన సమస్తమును కలిగిన్నవాడు. ఆకాశము భూమిని స్వాంతనమందుంచుకున్నవాడు అనగా సమస్తము. అబ్రహాము యొక్క కథ మనకు తెలుసు. ఇంకా ఏమి జరిగినది మనకు తెలుసు. ఒక విధి నిర్వహణ స్థలమునకు అతడు పిలువబడిను. ఎక్కడైతే తన తండ్రి తన వారు ఉండిరో అక్కడి నుండి అతడు తన యొక్క స్వస్థలం నుండి కల్దీయుల దేశానికి మరియు ఉర్ అను పట్టణం నుండి బయటకు పిలువబడ్డాడు. అది షినారు లోయలో ఉంది. బహుశా బహు సారవంతమైన దేశం అది. మనం అర్థం చేసుకున్నట్లుగా అబ్రహాము లోకం దృష్టిలో ఎటువంటి ప్రత్యేకమైన వ్యక్తి కాదు. ఇంకో రీతిగా చూస్తే అతడు రాజు కాదు, లేక చక్రవర్తి కాదు, లేదా ఒక సామ్రాజ్యం యొక్క సామంతు రాజు కాదు. అతడు కేవలం ఒక మనిషిడు. అతడు తన యొక్క సగం సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె షారా. ఆమె చిన్న యవ్వన స్త్రీగా ఉండినప్పుడే ఆమెను అతడు వివాహం చేసుకున్నాడు. ఒక జీవిత పరిచర్య కొరకై దేవుడు అతనిని 75 సంవత్సరాలప్పుడు పిలిచాడు. అతని సాటి అయిన సహకారునికి కూడా అది వర్తిస్తుంది. ఇక్కడ నుండే మనం ఆరంభిద్దాం. దేవుడు ఒక మనిషిని పరిచర్య కొరకు పిలిచినట్లయితే, అతను వివాహితుడై ఉండి తాను తన అర్ధాంగిని కలిగి ఉన్నట్లయితే, ఆయన అతనితో కలిసి అతని భార్యను పిలుస్తాడు. ఎందుకనగా వారిద్దరు ఒక్కటే కాబట్టి. ఎట్టనైనా తర్వాత మనము చూస్తున్నాము, 25 సంవత్సరాల తర్వాత ఆ దినమున వారు సింధు వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవదూత వర్తమానమును షారా అనుమానించినప్పుడు దేవుడు శారాను తప్పక చంపవచ్చును. అయితే దూత ఆమెతో లేక ఆమె తల్లి కాబోతున్నదని అబ్రహాముతో చెప్పినప్పుడు షారా తనలో తాను నవ్వుకున్నది. ముసలిదానైనా నాకు ఇది ఎలాగూ కలుగును. ఆమె భర్త 100 సంవత్సరాల వాడు అని ఆమె అన్నది. కొన్ని సంవత్సరాల క్రితము ఆమె గర్భము ఎండిపోయినది. అతని శరీరం మృతతుల్యమైనది. తిరిగి తన భర్తతో ఆమె ఎలాగూ సుఖము కలుగును. ఆమె తనలో తాను నవ్వినది. దూత గుడార వైపునకు షారా ఎందుకు నవ్వినది అని అడగగా ఆమె దానిని కాదన్నది. అది దేవుని ఆయన ముఖము ఎదుటనే ఆయన తప్పు అని చెప్పుటవుతుంది. అవునా? అది ఆమె యొక్క ప్రాణమును తీసివేయగలదు. అయితే దేవుడు షారాను తీసుకోలేదు, చంపలేదు. ఎందుకంటే ఆమె అబ్రహాం యొక్క భాగమై ఉండెను. అవును, అతనితోనున్న నిబంధనలో ఆమె ఉన్నది. కాబట్టి ఆమె అతనితోనే ఉండవలసినది. కాబట్టి అబ్రహాముతో భాగస్థురాలుగా లేకుండా ఆయన అబ్రహామును లేదు షారాను తీసుకోలేకపోయాడు. ఎందుకనగా వీరిద్దరు ఒక్కటే. మనము ఈ దినానికి మనకు ఎంత రమ్యమైన పోలిక. అయోగ్యులము, మనము పాపము చేసినప్పుడు మరణానికి పాత్రులము. అయితే దేవుడు మనల్ని చంపలేదు. ఎందుకనగా మనము క్రీస్తులో పాలిభాగస్థులము. అది మన యొక్క కృప. ఎందుకనగా క్రీస్తులో మనము ఐక్యతలో ఉన్నాము. క్రీస్తుతో ఐక్యత అన్నది అది అందమైన తలంపు కాదా? కాబట్టి మన పాపములు మనము వాటిని చేసినప్పుడు అవి తప్పు అని వాటిని మనము త్వరగా ఒప్పుకోవలసి ఉన్నది. ఎందుకంటే దేవుడు మన యొక్క ప్రాణాన్ని తీసుకుంటాడు. అయితే మన యొక్క స్థానంలో రక్తము జవాబిస్తుంది. అవునా? ఆయన దాన్ని వెంటనే చేయలేడు. ఎందుకనగా ఆయన అది చేయనని చెప్పిన వాగ్దానం అది. చేయనని చెప్పిన వాగ్దానం అది. కాబట్టి ఆయన తన సొంత వాగ్దానాన్ని విచ్ఛిన్నము చేయడు. అవును, కాబట్టి అది ఎలాగున్నదో అలాగే కుట్టు కుట్టుకున్నట్లుగా దేవుడు ఆయనకు ఆయనే ఉండవలసి ఉన్నది. చూస్తున్నారా? ఆయన తన వాగ్దానాన్ని పగలగొట్టడు. మరియు ఎవరైతే నిత్య జీవమయందు నమ్మిక ఇంచి ఉండిరో అట్టి వారి కొరకై ఆయన దానిని ఆ రక్తము గుండా వాగ్దానం చేశాడు. ఆయన ఆ వాగ్దానాన్ని పగలగొట్టలేడు. కాబట్టి ఇలాగ మనం చూస్తున్నాము, అబ్రహాము విధేయత ద్వారా తన గృహమును విడిచిపెట్టాడు, దేశమును వదిలిపెట్టాడు, మరియు తన భూసంబంధమైన ఆస్తికి స్థానానికి మరి ప్రతిదానికి వెదైపోయాడు. యాత్రికుడుగా కొత్త దేశానికి యాత్ర చీటుకై సంఘములకు ఒక పోలిక. క్రీస్తును వెంబడించుట కొరకై లోకములో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టమని మనకు చెప్పబడింది. సంవత్సరం సంవత్సరం అబ్రహాము సాగిపోవటం మనము చూస్తున్నాం. అతనితో కొంత తీసుకుని వెళ్లాడు, అది తన తండ్రి. అతడు వెంటనే చనిపోయాడు. తన అన్న కుమారునిగా లోతును తీసుకుని వెళ్లాడు. తగాదా పెట్టుకుంట ద్వారా అతడు విడిచిపోయాడు. ఆయనను అతడు అబ్రహాము యొక్క భాగమే. దేవుడు ఆ దేశమును దేశంలో ఉన్నదంతా అబ్రహాముకు ఇచ్చాడు. దానికంతటికి అతడు వారసుడు. చూడు, తూర్పు, పశ్చిమ, ఉత్తరం మరియు దక్షిణం అదంతా కూడా నీకును, నీ తర్వాత నీ యొక్క సంతతిని చెందును అని దేవుడు చెప్పాడు. అంతా నీదే. ఒక దినమున ఒక విధమైన ఇబ్బంది లేక కఠినత్వం పొందాడు. లోతుకు అది సులభంగా ఉన్నది. పాపములో మెతకదనం కనుగొన్నాడు. పాపము ఎంత సులభమైనదిగా ఉంటుందో, పాపమెంత ప్రేమైనదిగా ఉంటుందో, అది అంతగా అమాయకత్వంగా ఉంటున్నదో. లోతు ఈ విధంగా అన్నట్లయితే, నేను ఎంతకాలం నమ్ముతానో దేవునే నేను నమ్ముతాను, కాబట్టి నేనెందుకు సొదొమలోకి ఇక్కడికి వెళ్ళకూడదు, అది బాగానే ఉంటుంది, నేను విశ్వాసిని, అయితే అది సరికాదు. చూశారా, ఆయన అబ్రహామును పిలిచినప్పుడు ప్రతి ఒక్క దానికి అతడు వేరుగా ఉంటానికి ఆయన అతను పిలిచాడు. అదే మనము చేయవలసి ఉన్నది. దేవుడు మనలను పాపములకు సంపూర్తిగా వేరేటకు పిలుస్తాడు. దానితో పాలిభాగస్థులు కాక దాని నుండి బయటికి రండి, అది మూసివేయండి. పాపమనే దానిని ప్రత్యేకత వరకు దాని నుండి సంపూర్తిగా తెంచుకోండి. దాని నుండి మీ బంధమును వేరు చేసుకోండి. దాని స్థలము తొక్కకండి. అదే ఎలా ఉందని కాదు, ఎంత అందంగా కనిపిస్తుందని కాదు. ఇక్కడ ఉన్న మీరు ఇలాగ తలంచవచ్చును, సోహర్ బ్రహం, కొన్నిసార్లు నేను దొంగతనం చేయాలని శోధించబడతాను, లేక పొగ త్రాగాలని నేను కొన్నిసార్లు శోధించబడతాను, లేక కొన్నిసార్లు స్త్రీలు తలంచవచ్చును, లోకస్తుల వలె వస్త్రాలు తొడుక్కోవాలని నేను శోధించబడతాను, అసభ్యమైన బట్టలు అలాంటివి నేను శోధించబడ్డాను. యవన స్త్రీలు, అది శోధని అని మీరు తలంచుదురు. మీకున్నటువంటి ప్రతి ఒక్క చిన్న కదలిక గమనించుటకు పరిచయలు అందరి గురించి ఏంటి, అవునా, ఇక్కడది ఎంత గొప్ప విషయం, మరి వాటికి ఎంతగా వారు లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎందుకనగా మీ సొంత ఆత్మలకు మీరు జవాబు చెప్పవలసి ఉన్నది. అయితే మనం మాట్లాడు ప్రతి వారి కొరకు మనం జవాబు చెప్పవలసి ఉన్నది, అవునా. కాబట్టి నీ అంటావు, అది అందమైన వస్త్రాలు కాదా, అది ధరించడం తప్పు. అయితే అది అందమైనది కాదా, అది నాకు సరిగ్గా సరిపోతుంది, ఆ తప్పు అని నీకు తెలుసు, అది తప్పు అని. అయితే ఒక సేవకునిలో అది ఇక్కడ ఉన్న ఈ కూటానికి నీవు వెళ్లవలసినది, అది అదే, అది చాలా పెద్ద సభ అని వారు అంటారు. అయినప్పటికీ కూడా నీవు వేచిండి వెళ్ళు అని దేవుడు చెప్పున్నది వినవలసి ఉంటుంది. చూశారా, నీవు ఇక్కడికి వెళ్లిపోయి ఈ వ్యక్తిని నీవు చూస్తావా, అది ఇది ఇటువంటిదే, నీవు కనిపెడుతూ ఉండవలసి ఉన్నది, జాగ్రత్త. చూశారా, అదెంతో ఉపాయం. ఇప్పుడు ఆ విషయాలను గమనిద్దాము. అబ్రహాము కూడా గమనించవలసి ఉండను. అయితే లోతుతో కలిసి సొదొమలోకి వెళ్ళుటకు బదులు తనకు తాను వేరైపోయి ప్రభువుకై నిరాకరించబడిన కొద్ది మంది మార్గాన్ని స్వీకరించి ఎడారిలోకి వెళ్లిపోయాడు. అది మన అభిమతము కావలసి ఉన్నది. అది కఠినమైన సులువైనా ఏదైనప్పటికీ దేవుని ప్రజల మార్గాన్ని స్వీకరించు. ఎలాగైనా ఆయన నిన్ను ఎక్కడికి పిలిచినను ఏ సమయమైనా వెళ్ళుటకు సంసిద్ధపడు. ఇది జరిగిపోయిన తర్వాత అక్కడ ఉన్న చిన్న జాతి ప్రజలను యుద్ధముక దారిలోకి వెళ్లిన ఒక రాజు వచ్చాడు. అతను లోయనంతా తుడిచిపెట్టి చిన్న చిన్న గుంపులను చిన్న రాజ్యములను తీసుకున్నాడు. సొదొమకు వచ్చి సొదొమ గొమొర రాజును పట్టుకున్నాడు. అబ్రహాం బంధువు అయిన లోతును, అతని యొక్క భార్యను, అతని కుమార్తెలను, అతని బిడ్డలను, వారి యొక్క ఆస్తులను, వారు కలిగినవి సమస్తాన్ని తీసుకుంటూ దేశాన్ని తుడిచివేశాడు. ఓ, ఎంత ఘోరమైన విషయం అది! పాపం వల్ల వచ్చు జీతము మరణము. అక్కడ దారిని వెళ్తూ లేదా ఒక తాడు చేత లేక ఒక గొలుసు చేత మెడ చుట్టూ కట్టబడి ఒక బానిస వల్లే వెళ్తూ లోతు గ్రహించుంటాడు. అతని పిల్లలు యవ్వన ఆడపిల్లలు చెరవాడవలసి ఉందరు. అతని భార్య ఇతరమైనవి బహుశా ఏ సమయంలో అయినా చంపబడదరు. ఒక్క ఆజ్ఞకు అతడు అవిధేయుడయ్యాడు. అతని జీవిత మిగతా దినాలలో మరొక రాజ్యంలోని ఒక చోట బానిసగా కొనిపోబడుచుండేమో. అయితే అబ్రహాము ఆస్తిలో భాగమైన లోతు కొనిపోబడ్డాడని తెలుసుకున్నాడు అబ్రహాము. బహుశా అబ్రహాము ఇది చెప్పిండవచ్చును, దేవా, ఈ దేశంలో నేను నీకు విధేయుడై నడిచినీడెలా? ఇది నాకు ఇచ్చదని నీవు నాకు చెప్పితివి. ఇది నాకు సంబంధించినది. దీనిలో భాగమే లోతు. నేను అతనికై వెళ్ళుచున్నాను. కనుక అతడు తన సైన్యాన్ని సమకూర్చుకుని లేక తన సేవకులను కూర్చుకు చేర్చుకుని వారి మీద యుద్ధానికి వెళ్లాడు. మరియు తన సేవకులను తీసుకుని ఈ ఇతర రాజులందరితో రాజ్యంతో కలిసి అతన్ని పట్టుకున్నంత వరకు వెంటాడాడు. చూడు, అప్పుడు వారింత గొప్ప సైన్యముగా వారు ఉండి ఉండిరో. అయితే ప్రధాన సైన్యాధిపతి అయిన దేవుని నాయకత్వం ద్వారా నడిపిబడి తనకు తాను ప్రత్యేకించబడినవాడై వారి మీద పడి రాజులను స్తంపేశాడు. లోతును మరియు మిగతా రాజ్యములను వారి యొద్దకు వారి స్వస్థలాలకు తీసుకుని వచ్చాడు. అక్కడ అబ్రహాములో ఉన్న క్రీస్తు యొక్క చిత్రం ఎంతటి గమనీయమైనదో. శత్రువును వెంటాడి సమస్తమును పట్టుకుంట క్రీస్తు వచ్చి తిరిగి మరలా మనకు తీసుకుని వచ్చాడు. విజయం పొందిన తరువాత అబ్రహాము తన దారిన తిరిగి వచ్చుచున్న ఈ గంభీరమైన కథలో మనం ఇలా కనుగొంటున్నాము. ఆకాశమునకు భూమికి సృష్టికర్త సంస్థనేత అగు మెల్కీషెదెకును అతడు కలుసుకున్నాడు. ఆయన యెరూషలేము యొక్క రాజు, షాలేము యొక్క రాజు అనగా యెరూషలేము యొక్క రాజు అనగా సమాధానపు రాజు, నీతికి రాజయ్యున్నాడు. ఆయనకు తండ్రి లేడు, ఆయనకు తల్లి లేదు, ఆయనకు ఆది లేదు, ఆయనకు అంతమూ లేదు. కనుక ఆయన సర్వశక్తిమంతుడు కాక మరొకరు కాదు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అతనిని ఆయన రహదారిపైన కలుసుకున్నాడు. సమస్తమును ఎవరైతే యజమానుడుగో, సమస్తానికి ఎవరైతే యజమానుడు, ఎవరైతే సొంతదారుడు, ఆయన్ను మార్గ మధ్యమున కలుసుకున్నాడు. ఎంతటి మహిమకరమైన విషయం అది. అబ్రహాము, నేను ఇది ఇష్టపడతాను. అబ్రహాము వాగ్దానాన్ని బట్టి సమస్తమునకు వారసుడు కాబట్టి దేశంలో ఉన్న ప్రతిదానికి తనకు హక్కుందని చెప్పగలడు, దేశాన్ని అడగగలడు. అబ్రహాముకు వాగ్దానము ఇవ్వబడినది. దేశమంతట్లో కూడా అబ్రహాము బహు పేదవాడని మనం అర్థం చేసుకోగలము. ఎందుకనగా అతడు ఎడారిలో నివసిస్తున్నాడు మరియు దేవునితో అతడు సమాధానంతో జీవిస్తున్నాడు. లోతు ధనవంతుడు, నగరంలో నివాసం ఉంటున్నాడు, నగరం యొక్క పరిపాలన అధికారైపోయాడు. అతడు గమనీయత కూర్చున్నాడు. అతడు న్యాయాధిపతి, నగరానికే న్యాయాధిపతి, సమస్తమైన ఐశ్వర్యాలు అన్నీ కలిగి ఉన్నాడు. అబ్రహాము అయితే ఎడారిలో ఉంటున్నాడు. బహుశా దేశమంతట్లో కూడా ఎడు పేదవాడు అయినప్పటికీ సమస్తానికి స్వంతదారుడు అని చెప్పగలడు. ఆమేన్. దాన్ని నేను ఇష్టపడుతున్నాను. హో, ఈ యొక్క రాత్రిలో లోక వస్తువులందు మనము ఐశ్వర్యంతో ఐశ్వర్యవంతులము కాకపోవచ్చును. అయితే మనము సమస్తమును కలిగి ఉన్న వారము. సంఘము దానికదే సమస్తమును కలిగి ఉన్నది. పేద అయినప్పటికీ ఇంకా ఐశ్వర్యవంతమైనది, సమస్తమును కలిగి ఉన్నది. నేను అది ఇష్టపడుతున్నాను. మనము మనమే. సంవత్సరాల క్రితము మనము పాత పాట పాడేవారము. గృహాలు భూములతో నా తండ్రి ఉండెను. ఆయన తన హస్తములో లోక ఐశ్వర్యాలు పట్టుకుని ఉన్నాడు. రూబీలు, వజ్రాలు, వెండి బంగారములు ఆయన ధనాగారములు నిండుగా నిండి ఉన్నవి. చెప్పలేని ధన సంపదలు ఆయనకున్నవి అని మనం వాటికి స్వంతదారులము. ఎందుకనగా మనం రాజు యొక్క బిడ్డలం. ఆమేన్. బిడ్డ ఎప్పుడు వారసుడు మనకు తెలుసు. సరే, అబ్రహాము దాన్ని పట్టుకలిగి ఉండగలడు. అయినప్పటికీ పేదవాడే. అతని యొక్క పశువులు మేతలేకున్నవి. లోతు శ్రేష్టమైన ప్రాంతాన్ని కలిగి ఉన్నాడు. అతనికి తక్కువ నీళ్లున్నవి. కష్టపు రోజులు. పశువుల కాపరులు ఇబ్బందులు పడిపోయారు. ప్రతిదీ కూడా అబ్రహాముకు అయిపోయినట్లుగానే కనిపిస్తుంది. అయినప్పటికీ సమస్తానికి అతడు స్వంతదారుడై ఉన్నాడు. ఈ రోజు నిజమైన విశ్వాసి ప్రజల్లో నుండి విలువేయబడి మూర్ఖులుగాను పరిశుద్ధ గుండ్రాలుగాను పిలువబడుతున్నాడు, లేదా ఒక విధమైన అపహాస్యమైన పేరుతో ఒక విధమైన మత సంబంధమైన మూఢునిగా పిలువబడుతున్నాడు. అయినప్పటికీ ఆకాశంలో భూమిలోనున్న సమస్తమైన వాటికి వారసుడు అతడు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఓహో, నిన్ను బయటికి నెట్టి ఒక గుడిసెలోనో మరొక చోటునో ఉంచుట నీ యొక్క అద్దె కూడా చెల్లించలేవు. అది మాట్లాడు, అయినను నీవు అన్నిటికీ యజమానుడివి. ఆమేన్. కొద్ది రూపాయల కోసము, సంపాదన కోసం కష్టపడాలి, శ్రమించాలి, చెమటోడ్చాలి. నీ బిడ్డలు పాదములకు చెప్పులు తుడుక్కుంటూ వారి యొక్క ఆకలిగులున్న చిన్న నోరు నింపుటకు నమ్మకంగా జీవించాలి. ఆయనను యజమానుడు, ఇక్కడున్న ప్రతిదానికి వారసుడు. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు పొందుకుంటారు. ఓహో, నేనది ఇష్టపడతాను. భూమిని స్వతంత్రించుకుంట అనగా ఇంటది, విశ్వాసి నామకరణ చేయబడిన హక్కు పత్రము కలిగిన్నాడు. అవునది నిజం. యేసుక్రీస్తు ద్వారా సమస్తమైన విశ్వాసమును అతడు కలిగొన్నవాడు అవుతాడు. అవునది నిజం. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. అబ్రహాము ఆ దేశంలో ఏమున్నదో దాన్ని అతడు కలిగిండగలడు. దాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. లోతు ఆ దేశంలో భాగమై ఉన్నాడు, కాబట్టి అందుకొరకు హక్కును కలిగి ఉన్నాడు. అతడు దాన్ని పిలువగలడు లేదా దాన్ని పట్టుకునగలడు. అతడు అన్నాడు, దేవా, నీవే వాగ్దానం చేసేవి. ఈ దేశంలో ఏమి ఉన్నదో అందులో ఉన్నదంతయు నాది అని వాగ్దానం చేశావు. ఇప్పుడు నా యొక్క రక్త సంబంధి కొనిపోబడ్డాడు, అతనికి ఉన్నదంతా పోయినది అని అన్నాడు. మరో మాటల్లో, ఈ దినానికి నేనది అనువర్తింపచేసితే నేనంటాను, సంఘం చెప్తుంది, ప్రభువైన దేవా, ఇక్కడ నా సహోదరుడు ఉన్నాడు, క్యాన్సర్ చేత మొత్తబడి ఇక్కడ పడి ఉన్నాడు. అతడు క్షయవాది చేత మొత్తబడ్డాడు. అతనికి ఫలానా ఫలానా ఉన్నది. నేను వాగ్దానాన్ని పట్టుకుని ఉన్నాను. అది నా యొక్క స్వాంతము. అది నీవే చెప్పితివి. ఆమేన్. అక్కడే నీవు ఉన్నావు, అప్పుడు నీవు ఆ శత్రు వెంబడి వెళ్లగలవు. ఆ దయ్యం వెంటబడతావు. అబ్రహాము రాజులను సంహరించి అతని ఆస్తిని తిరిగి తెచ్చినట్లు దాన్ని నీవు సంహరిస్తావు. ఆమేన్. నేనది ఇష్టపడతాను. అలాగే విశ్వాసి కూడా. ఆయనను వాగ్దానము అబ్రహాము యొక్క, అబ్రహాము హక్కు కలిగున్నాడు వాగ్దానమును. వాగ్దానము అతనిది అయినప్పటికీ దాన్ని స్వతంత్రించుకుంటానికి అతడు పోరాడవలసి ఉన్నది. ఆమేన్. అక్కడే నీవు ఉన్నావు. ఈ దినమున విశ్వాసి, మనం అన్నిటికీ వారసులమైనప్పటికీ మనము ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి, భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి, బైబిల్ గ్రంథము తెలియచేయు ప్రతి ఆశీర్వాదానికి హక్కుదారులమైనప్పటికీ, అయినప్పటికీ ప్రతి అంగుళము కొరకు నీవు పోరాటము చేయవలసి ఉన్నది. ఆ విధముగా దేవుడు దాన్ని రూపకల్పన చేశాడు. అది ఎల్లప్పుడూ ఆ విధముగానే ఉండును. అది నీవు నీది అని నీవు ఎరిగిన ప్రతి దాని కొరకు నీవు పోరాటము చేయవలసి ఉన్నది. దాన్ని పొందు వరకు నీవు పోరాటము చేయవలసి ఉన్నది. అదే ఇప్పుడు మనము చేయవలసి ఉన్నది. నీవు చెప్తావు, సహోదర అబ్రహాము, నాకు స్వస్థత కావాలి అని. వాగ్దానం నీదే కదా. అయితే నీవు దాన్ని పొందుకున్నట్లయితే దాన్ని సులభంగా నీవు పొందుకోలేవు. అది నీకు చెప్పబోతున్నాను. దానిని నీవు సాతాను యుద్ధ నుండి నీవు తీసుకోబోతున్నావు. సాతాను నీ ఆరోగ్యమును తీసుకున్నాడు. నీవు సాతాను యుద్ధకు వెళ్లిపోయి అది తిరిగి ఇచ్చివేయ్, దాన్ని అప్పగించు. ఆకాశమునకు భూమికి సర్వ స్వతంత్రైన అనగా సృష్టికర్త అయిన ప్రభు నామములో నేను వచ్చాను. నేను ఆయన వారసుని. ఇచ్చివేయ్ అని చెప్పు. నీవు నా బిడ్డను తీసుకున్నావు. చెడ్డ కుర్రవాణితో నీవు ఆమెను కలిపివేశావు. నీవు నా అబ్బాయిని తీసుకున్నావు, చెడ్డ అమ్మాయితో కలిపివేశావు. నేను వారిని హక్కు కలిగి అడుగుతున్నాను. అవునది నిజం. నా బిడ్డను నేను హక్కు కలిగి అడుగుతున్నాను. నా సహోదరుని నేను అడుగుతున్నాను. నా సహోదరిని నేను అడుగుతున్నాను. అవును సతనా, దేవుని ఇంటిలో నుండి నీవు వారిని తీసుకుని అక్కడకు వారిని బుజ్జగించి తెచ్చావు. అయితే వారి కొరకు నేను వస్తున్నాను, నేను హక్కుతో అడుగుతున్నాను అని చెప్పో. సరే, నీకెలాగ తెలుసు? నేను అన్నిటికీ వారసుడును. ఆమేన్. అది నాకు ఇవ్వబడింది. నేను వారసును. దేవుడు నాకు వాగ్దానం చేసిన ప్రతిదానికి నేను హక్కును కలిగి అడుగుతున్నాను. ఆమేన్. అక్కడే నీవున్నావు. అది నాది. దాన్ని ఎలాగూ పొందుకుంటావు? నీవొకటి చేశావా? కాదండి, అది దేవుడు మనకిచ్చినటువంటి ఉచితమైన వరము. అది మనది, అది మనకు చెందినది, అది నాది. అక్కడ పెట్టు అని నీవు సాతాను యుద్ధకు వెళ్లి లేఖన సంబంధమైన అధికార వాక్యంతో విశ్వాసంతో నువ్వు చెప్పితే అది దానిని పట్టుకోలేదు. ఆమేన్. మహిమ కలుగును కాక. నేనది ఇష్టపడుతున్నాను. సతనా, నీవు దాన్ని క్రింద పెట్టు. నా దగ్గర నీవది తీసుకున్నావు, నీవు దాన్ని తిరిగి ఇవ్వు. ఎందుకనగా నీ పైన అధికారిక పరిచర్య గమనికను నేనయ్యున్నాను. ఇక్కడే వాక్యం పైన వ్రాయబడిన గమనిక నాయుద్ధం ఉన్నది. ఆకాశము భూమి గతించును, అయితే ఈ యొక్క గమనిక గతించదు. కనుక ఈ గమనికను బట్టి నీకు అధికారికమైన అది చేయుటకు వచ్చిన్నాను. నీకు అధికారమైనది చేయటానికి వచ్చిన్నాను. అది యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన నామమున నేను తండ్రిని ఏది అడిగినను ఆయన నాకు అనుగ్రహించును అనుదాన్ని బట్టి. కదలి వెళ్ళు అని నేను ఈ పర్వతంతో చెప్పి నా హృదయంలో అనుమానించకపోతే, నేను చెప్పినది జరుగునని జరిగినట్లయితే నేనేమి చెప్పి ఉంటును, నేను అది పొందుకుంటాను, క్రింద పెట్టు అని చెప్పినది అది దానిని ప్రారంభిస్తుంది. అతన్ని ప్రారంభించుడు కాదు, అతన్ని తరిమి వేస్తుంది, క్రింద పెట్టు. ఎందుకనగా నేను ఒక లేఖన సంబంధమైన అధికారంతో వచ్చాను. నేను విశ్వాసిని. మీకు అర్థమైందా? అవునండి, అవునండి. ఇది చేయుటకై అతడు అబ్రహాము ఏమి చేసి ఉండెను? దేవుని యొక్క వాగ్దానపు వాక్యం యొక్క ఘనీభవించిన రాయి పునాది పైన అతని యొక్క విశ్వాసము పెట్టబడవలసి ఉండెను. చూడు, అతనికి ఉన్నదంతా చిన్న గుంపైన సేవకులు మాత్రమే, బహుశా ఒక డజన్ మంది, బహుశా 2,000 మంది సైనికులు, ఒక మనుష్యులు. అతని యొక్క మనుష్యులు సైనికులు కాదు, వారు సేవకులు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, గొర్రెల కాచేవారు. ఒకవేళ దుమ్ము పట్టిన కత్తులు ఒక చోట నుండి వారు తెచ్చుకుని ఉందరు, అక్కడ పెట్టబడినవి. ఎన్నో వర్షాలు వాటిపైన పడి ఉండవచ్చు, అవి దుమ్ము పట్టినవి. అబ్రహాం అయితే దుమ్ము పట్టిన కత్తి వైపు చూడలేదు, లేక ఎటువంటి డాలు వారికి లేదు. అతని యొక్క విశ్వాసాన్ని దేవుని వాక్యం మీదనే ఉంచాడు. అక్కడే నీ ఉన్నావు, అదే దానిని చేసినది, అది అదే. నీవు అక్కడికి వెళ్లిన తర్వాత వాటితో ఏ విధముగా నీవు యుద్ధం చేస్తావు? అది నాకు సంబంధించింది కాదు. దేవుడు ఏది చెప్పినాడో దాని మీద నా విశ్వాసం చుటే, అది నా పని, అది నాది కాదు. నాకు చెందిన దాని కొరకే నేను వెళ్తున్నాను. ఆమేన్. వ్యాధితో ఉన్న ప్రజలు అది చూచి వెంటనే వ్యాధి వారి నుండి తిరిగిపోవును. అవును, ఖచ్చితం. నీవు పాపము చేయకూడదని ఒక పాపి చూచినట్లయితే దానిని, చాలా మంది పాపం చేస్తారు, ఎందుకనగా వారు పాపము చేయవలసి ఉన్నది కాబట్టి. నీవు పాపము చేయవలసి ఉన్నది అని చెప్పుట అది శోచనీయమైన సంగతి. అయితే ఇక ఎన్నడూ పాపము చేయకూడదు అని నీవు గ్రహించితే ప్రజలు అలా నిలబడి నిన్ను శపించి నీ ముఖం మీదనే నవ్వే ప్రజలున్నారు. బుధినుడా, ఇంకా ఏ విధముగా నిన్ను పిలుస్తారు? వారు ఉద్దేశపూర్వకంగా పాపులు. చూశారా, అట్టి వారికి ఇక నిరీక్షణ లేదు. అయితే ఒకడు యథాతథంగా ఒకటి చేయు, ఆ మనుష్యుడు, దాన్ని వారు చేయనవసరం లేదు. అతడు దొంగతనం చేస్తాడు, అది అతను చేయనవసరం లేదు. అతడు అబద్ధం చెప్తాడు, అది అతను చేయనవసరం లేదు. అతడు విషయాలు చేస్తాడు, అతనది చేయనవసరం లేదు. అతడు ఒక పాపిగా ఉండనవసరం లేదు. సత్యము ఏదో అది అతడు చూచుట నీవు చేయగలిగితే అతని కొరకు నిరీక్షలు ఉన్నవి. చూసారా, దేవుని యొక్క వాగ్దానం ఎందుకు రా, దానిపై విశ్వాసాన్ని పెట్టు. శత్రువు కొరకై దాని మీదనే నడవు. అతడు ఏ విధముగాను దాన్ని పట్టుకోలేడు, అదంతే. ఎందుకనగా అది నీది. ఇప్పుడు ఈ వ్యక్తిని మనం చూద్దాము. ఇక్కడ అబ్రహాము చెప్తున్నాడు, నేను వారసుడను, అది నాకు చెందినది, ఈ దేశంలో ఉన్నదంతా నాకు చెందినది, నేనింకా దాన్ని పొందుకోలేదు అని. అయితే అతడు దానిని కలిగిన్నవాడే, ఏ విధముగానైనా అది అతనిది అవుతుంది. ఇప్పుడు మనము సమస్తమును కలిగి ఉన్నవారము, అవునది నిజమేనా? మనము సమస్తమును కలిగి ఉన్నవారము అనగా వారసులము. అలాగూ కలిగి ఉన్నవారమని బైబిల్ గ్రంథము ఇక్కడ చెప్తున్నది. మనము సమస్తమును కలిగి ఉన్న వారము, అన్ని కూడా. మనకింకా అది స్వంతము చేసుకోలేదు, అయితే అది మనదే. ఆమేన్. ఓహో, మహిమ కలుగుడు కాక ఒక్క అంగుళం భూమి నా స్వంతంలో లేదు. అయితే ఎలాగైనా అదంతా నాదే, తప్పకుండా అదంతా మనదే. అది ప్రజలకు, సంఘానికి, విశ్వాసులకు సంబంధించినది. దానిలోని ప్రతి ముక్క క్రీస్తు పెళ్లి కుమార్తె యజమాన్యంలో ఉన్నది. రష్యా అందుకొరకై పోరాడుతుంది, దాని కొరకై సంయుక్త రాష్ట్రములు పోరాడుతున్నవి, ఇది దీని కొరకు పోరాడుతుంది, దాని కొరకు అది పోరాడుతుంది. తర్వాత మనలను వారు పిచ్చివారు అని పిలుస్తారు. మెదలకుండా అలాగే కూర్చోవు, నీ స్వంతం అయిపోతుందని ఎలాగైనా. ఆమేన్. ఏ విధముగానైనా దాని వారసత్వానికి పడినయున్నారు. కాబట్టి వారు గడబడలు చేసుకుని ఒకరిని మీద ఒకరు పడతారు. అది మనకు సంబంధించినది. దాన్ని పొందుకునే వారం మనం, వారది ఎన్నడూ తలంచరు. అయితే మనం చేస్తాం, ఎలాగైనా చేస్తాం. అక్కడున్న నిరుపేది అయిన ఆ చిన్న వృద్ధుడు, ఆ చీకటి చర్మంతో ఉన్న పెద్దవాడు, కొండ శిఖరం పైన ఎన్నెన్ని ఎముకలతో ఉన్న పశువులకు అతనే యజమానుడని ఎవరు తలంచిందురు? పాలస్తీనా అంతా అతనిదే. అవునండి. కాబట్టి ఆ కనబడే సమయమునకు అతడు వచ్చినప్పటికీ దేవుడు అతనిలో ఉన్నాడని రుజువు చేశాడు. ఆ చిన్న గుంపు మందను అతడు తీసుకుని అక్కడికి వెళ్లిపోయి ప్రతి ఒక్కరిని సంహరించాడు. అతని ఆస్తిని తిరిగి తెచ్చాడు. ఆమేన్. నేను అది ఇష్టపడుతున్నాను. ఎందుకని? పండ వంటి దేవుని వాగ్దానం పైన తన విశ్వాసాన్ని పిలిచాడు. అదే దాన్ని పట్టుకున్నది. అతడు మరొక పునాది వేయలేదు. వెళ్లిపోయి ఒక సంఘర్ష శాఖలో చేరి ఈ విధముగా ఒకటి తెచ్చుకోలేదు. ఆ వాగ్దానం మీదనే అతని విశ్వాసాన్ని ఉంచాడు. ఆమేన్. అది అదే ఆ వాగ్దానం పైన అక్కడ అతడు ముందుకే సాగిపోయాడు. తుప్పు పడిన కత్తి లేక తుప్పు లేని కత్తి అతనికి ఎలాంటి వ్యత్యాసం లేదు. వాగ్దానం పైనే తన విశ్వాసాన్ని పెట్టి ఉన్నాడు. ప్రార్థన కొరకై నీవు ముందుకు వచ్చినప్పుడు, నీకు రక్షణ కావాలంటే, నీకు దైవిక స్వస్థత కావాలనుకుంటే, అది ఏమైనప్పటికీ నువ్వు విశ్వాసమైతే ప్రతి వాగ్దానంకు నీ వారసుడు. కాబట్టి వాగ్దానం పైన నీ విశ్వాసం నుంచి ముందుకొచ్చి సాతాంతో ఎలాగూ చెప్పు, తిరిగి నాకివ్వో, తిరిగి నాకివ్వు, అది నాది అని చెప్పు. అతడు నిన్ను భూకరించినట్లు చేయనివ్వద్దు. గీత మీదనే అక్కడి నిలబడు. అతడు తిరిగి నీకిస్తాడు. అతడు చేయనని దేవుడే చెప్పిన్నాడు. కనుక అతడు దాన్ని చేయవలసినది. అది నీ యొక్క అధికారము. నేనది అవునది నిజం. సమస్తమును కలిగి ఉంట వాగ్దానపు వాక్యంపై వాక్యమైన పునాది పైన అతను నిలబడ్డాడు. అతడు ఒక వారసుడయ్యాడు. అతడు వారసుడు కనుక అది అతనికి తెలుసు. అయ్యా, వాగ్దానము అతనికి రుజువు చేయబడిన తర్వాత అప్పుడు వాగ్దానం చేసిన వారితో సహవాసం ఏర్పరచుకున్నాడు. నేను ఇష్టపడుతున్నాను. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ తర్వాత గమనించుడి, ఆ విధమైన పరీక్ష క్రితము ముందు అబ్రహాముకు కలగలేదు. అలాంటి పరీక్ష క్రితం ఎన్నడూ అబ్రహాముకు కలగలేదు. కాబట్టి అదంతా అతనికి సంబంధించినదే అని అతనికి తెలుసు. అది వాగ్దానము. అయినప్పటికీ ఏ సైన్యముతో కూడా అతడు యుద్ధం చేయలేదు. దాని గురించి అతనికి ఏమీ తెలియదు. యుద్ధము చేయటానికి అతడు తర్బీతు పొందినవాడు కాదు. అబ్రహాము యుద్ధము చేసేవాడు కాదు. అతడు వ్యవసాయదారుడు. అబ్రహాము ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే అతడు సైనికుడు కాదు. అతని మనుషులు కూడా సైనికుడు కాదు. వారు వ్యవసాయం చేసేవారు. కాబట్టి అతడు చేయగలిగింది ఒక్కటే ఒక్కటి, దేవుని యొక్క వాగ్దానమును తీసుకుని వాగ్దానం పైన అతని విశ్వాసం పెట్టి కదలిపోవటే, దాని వెంటాడుటే. తర్వాత దాన్ని అబ్రహాము చూచినప్పుడు మరియు వాగ్దానము కలిగినప్పుడు దేవుడు ఆయన వాగ్దానమును కాపాడునని దానిని అతనికి దేవుడు రుజువు చేయుటకు అతడు కనుగొన్నాడు. ఆమేన్. అక్కడే అది ఉన్నది. ఇంకా నీవు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతే, దాని గురించి ఏమీ తెలియకపోతే, మరి నీకు అది కావలసి ఉన్నదని ఒక్కడిని హృదయంలో చెప్పినట్లయితే అక్కడే నిలబడు. అది నిత్య జీవము. దానికే నీ వారసుడువు. అక్కడే నీవుండు. నీవు దొంగవు. నీవు అదే నేను ఏదైతే పొందుకుంటానికి కలిగి ఉంటానికి ఏసు క్రీస్తు అయితే నా కొరకు చనిపోయాడో, దానికైతే ఏసు క్రీస్తు చనిపోయాడో, నేను అందుకు వచ్చాను. ఇప్పుడు చేయి వెనుకతే, నా మార్గాన్ని తప్పుకో అని సాతాను ముఖాన్ని చెప్పు. తరువాత మొదటి విషయం ఏదో తెలుసా? పరిశుద్ధాత్మ నీపైన కురమరించబడుతుంది. తరువాత ఒకటి జరుగుతుంది. అదేంటి? దేవుడు ఆయన వాక్యమును ఆయన రుజువు చేయటం జరుగుతుంది. అది ఖచ్చితంగా నిజం. ఆ తర్వాత చూడు, వాక్యము నీకు రుజువు చేయబడిన తర్వాత నువ్వు రక్షించబడ్డావు. నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉంటావు. తర్వాత ఏంటి? అబ్రహాము విజయం పొందాడు. ఇక్కడ అతడు తిరిగి వచ్చుచున్నాడు. అతనేం పోగొట్టుకున్నాడు, దానిని అతడు తీసుకుని వాక్యం పైన తన విశ్వాసం వచ్చిన వాడై అతడు వెలుచున్నాడు. జయ సూచికముగా నడుచుచు ఇక్కడ దాంతో అతడు వెనుకకు వెలుచున్నాడు. అలాంటిదే నీవు చేయగలుగుతావు. నీకు నిత్య జీవం లేనట్లయితే దేవుని అడుగు, నీ పాపములు ఒప్పుకో, దేవుని కుమారునిది విశ్వాసముంచు, పరిశుద్ధాత్మ బాప్తిస్మ అంగీకరించి, దేవా అందుకొరకే నేను వచ్చాను, అది పొందుకుంటానికి నేనిచ్చిన ఉన్నాను అని చెప్పు. తరువాత జయోత్సాహ నడకతో తిరిగి రా, నీవు అది పొందుకున్నావు. ఆమేన్. ఆ విధముగా ప్రకాశించుట. ఆహా, పక్షులు వ్యత్యాసకరంగా పాటలు పాడతవి. ప్రతిదీ అలాగే. అప్పుడు ప్రతి ఒక్కరితో నీవు ప్రేమగా ఉంటావు. ఆ పాతవైన కక్ష, ద్వేషము, అసూయ వెళ్లిపోతుంది. ప్రతి ఒక్కరిని ప్రేమించుటే. ఓహో, నీకు మంచి సమయం దొరికింది. పాటలు పాడుచూ కేకలు వేయుట, దేవుని స్తుతించుట, నిన్ను గుర్చి ప్రజలేమని చెప్పినా లెక్కలేదు. అది సరే, నిజం. విజయముతో ముందుకు సాగు. అతన్ని కలుసుకుంటానికి ఎవరు వచ్చారు? తర్వాత అతని కలుసుకుంటూ ఎవరు వచ్చారు? మెల్కీషెదెకు. అతనికి అతని వాక్యము బయలుపరచబడిన తర్వాత మెల్కీషెదెకు అతన్ని కలుసుకుంటూ వచ్చాడు. అతనికి వాక్యమును ఇచ్చినది మెల్కీషెదెకే. తర్వాత వాక్యం పైన తన యొక్క విశ్వాసం ఉంచాడు, విజయము పొంది తిరిగి వచ్చాడు. తర్వాత అతని సహవాసం పొందాడు. ఆమేన్. ఇప్పుడు నీవు కూడా ఓ ఆయన యొక్క వాక్యము నీకు ఒక నూతనమైనది అయిపోయినది. పరిశుద్ధాత్మ నీవెప్పుడైతే పొందుకున్నావో అప్పుడే అది అయిపోయినది. ఆహా, వీటన్నిటినీ నేను చూడలేను. కేకల వేడి నేను నమ్మను, భాషలతో మాట్లాడటం నేను నమ్మను, దైవిక స్వస్థత నేను నమ్మను అని నువ్వు చెప్తే నువ్వు ఏనాడు విజయము పొందలేవు అని అది చూపుతుంది. అవును, అయితే ఒక్కసారి నీవు విజయం పొందితే తరువాత దానిని పొందుకుంటావు, తరువాత నీవు దానిని కలిగింటావు. అవునంది. అప్పుడు కేక పెడతావు. ఆత్మలో నాట్యము చేయటం చూడు. ఒకరు నిలబడి ఆత్మలో నాట్యము చేయుట నేను తరచూ ఆలోచించి ఉడుట నీ ఒక్కసారి చూచింటావు. అందరు గుచ్చి అసహ్యము చేయుట నేను చూశాను, అపహాస్యం చేయుట నేను చూశాను, అయితే నిజమైనది కూడా నేను చూశాను. కాబట్టి ప్రజలు ఎందుకని ఆత్మలో నాట్యం చేస్తారు అని తెలుసుకున్నటకు నేను వచ్చాను. మార్గము తప్పి ఏ ఒక్కరు ఉడుట అమర్యాదగా ఏ ఒక్కరూ ప్రవర్తించుట నేను చూడలేదు. ఎప్పుడు కూడా అదెంతో మర్యాదగాను క్రమబద్ధంగాను మాధుర్యంగాను ఉండుట నేను చూశాను. చివరకు అది జరిగినప్పుడు పాపులు బలిపీఠం వద్దకు పరిగెత్తుకుని పోయి రక్షణ పొందుట నేను చూశాను. ఎందుకలాగూ అని నేను ఆశ్చర్యపడ్డాను. అది ఒక విజయమేనని నేను కనుగొన్నాను. మందసము తిరిగి దాని యొక్క విశ్రాంతి స్థలానికి తిరిగి తెచ్చినప్పుడు దావీదు ప్రభు ఎదురు నాట్యం చేశాడు. దావీదు వాక్యమును చూచినప్పుడు అప్పటి రాతి పలకలతో అది ఉండినప్పుడు దాని యొక్క అసలు స్థలమునకు తిరిగి తెచ్చునప్పుడు దావీదు ఆనందించి అటు ఇటు అటు ఆత్మలో నాట్యం చేశాడు. ఎందుకు? వాక్యము దాని స్థానానికి వచ్చిందిగా అతను చూశాడు. ఆమేన్. వాక్యం ఏమి కోరుతుంది? ఏదో ఒక సెమినరీ పాఠశాల వేదాంత కలగలుపులు కాదు. ఒక పాతకాలపు దేవుడు పంపిన బోధకుడు వేదిక వెనుక ఉంది. దేవుడు దాన్ని రుజువు చేయుట ఎను వాక్యం యొక్క రుజువుతో ఉండుట కోరుతుంది. దేవునికి మహిమ, అది ఇదే అని దావీదు అన్నాడు. చుట్టూ తిరుగుతూ 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 తిరుగుతున్నాడు. అక్కడే కూర్చున్న అతని చిన్న ముడుచుకున్న భార్య, రాజు యొక్క కుమార్తె ఇంటి కూడా, ఇంటి ఇతడు నన్ను గాబరగలుగు చేస్తున్నాడు అని అన్నది. అది నీవు అది ఇష్టపడతావా? ఇది గమనించు అని దావీదు అన్నాడు. చుట్టూ తిరుగుతూ తిరుగుతూ తిరిగి అలాగే చేశాడు. అవునండి. ఓహో, ఎంతటి తరుణాన్ని అతడు కలిగి ఉన్నాడు. మీకు తెలుసా, దేవుడు ఆకాశముని తొంగి చూచి దావీదు నీవు నా హృదయానుసారుడు అని చెప్పాడు. చూశారా, ఎందుకని తన యొక్క గర్వమునంతా అతడు పొగొట్టుకున్నాడు. అతనిదంతా అతడు విడిచిపెట్టాడు. అతడు ఒక రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నప్పటికీ అది పరిగణలోకి తీసుకుని రాబడలేదు కూడా. ఆకాశము భూమి ఆకాశానికి భూమికి కర్తయ్య వానితో తాను సంబంధం కలిగి ఉన్నాడని, ఇంకా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మరలా వారి యొద్దకు తిరిగి వచ్చుచున్నదని అతడు ఎదిగి ఉండి దావీదు ఎంతో ఆనందించి నాట్యం చేశాడు. ఎంతగా నాట్యం చేయాలో అంతగా అతడు చేశాడు. మిరియాము ఆమె కంజర లాక్కుని అవతలి యొద్దకు వెళ్లిపోయి ఆ వైపున ఆమె నాట్యం చేస్తుంది. ఎర్ర సముద్రం గుండా ఆమె వచ్చిన తర్వాత మరియు ఆమె యొక్క శత్రువులు మునిగిపోటు ఆమె చూచినది, అప్పుడు ఆమె ఆత్మలో నాట్యం చేయగలిగినది. ఆమెను బాధపరిచిన శత్రువులు చనిపోవటం ఆమె చూచి అప్పుడు ఆమె ఆత్మలో నాట్యం చేయగలిగినది. అవునది నిజం. తర్వాత యుద్ధంలో జయించిన తర్వాత అప్పుడు దేవుని మహిమ దిగివచ్చినది. ఆయన తన్ని కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. వాగ్దానం రుజువు చేయబడిన తర్వాత అతని సహవాసం పొందుకున్నాడు. అబ్రహామును దీవించుటకు మెల్కీసెదెకు వచ్చాడు. అబ్రహాము దీవించబండు కాక, ఆకాశమునకు భూమికి కర్తయ్యగు అబ్రహాము దేవుడు స్తుతింపబండు కాక. ఓ, నేనెంతో అది ఇష్టపడుతున్నాను. విశ్వాసిక వాగ్దానం అది. దానితో మాకు ఏంటి సంబంధము అని అడుగుతావు. ప్రతి ఒక్క విశ్వాసికి విశ్వాసిక వాగ్దానము నిత్య జీవమై ఉన్నది. విశ్వాసిక వాగ్దానము జీవము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహము, ఆత్మఫలములు, దైవిక స్వస్థత. ఇక్కడ సుమారు డజన్ నేను వ్రాసుకున్నాను. అది నీ యొక్క స్వాస్థ్యము, అది నీకు సంబంధించినది. అయితే అందుకై నీవు పోరాడు వరకు నీవు దాన్ని పొందుకోలేవు. అది నీది. కనబడుచున్న ప్రతి ఒక్కటి, కాన్పించుచున్న ప్రతి ఒక్క అహికమైనది నాకు సంబంధించినది. దేవుడు అది నాకు ఇచ్చాడు. ఎందుకనగా క్రీస్తు ద్వారా ఆయన నాకదిచ్చాడు. కనబడని వస్తువులు నావి. ఆమేన్. నేనది ఇష్టపడుతున్నాను. నీవేమి చూడగలుగుతున్నావో దైవిక సుస్థ మొదలైనవి, అటువంటివి అవి మంచివే. వాటిని మేము ఆనందిస్తున్నాము. మనం ఆనందిస్తున్నాం. అయితే అదృశ్యమైనవి విజ్ఞాన శాస్త్రం బాగా ఇక్కడ పరీక్షించినది. సరే, మనం చూద్దాం. ఈ మనిషి నేను తీసుకుంటాను, అతడు స్వస్థత పొందాడని నీవు చెప్పావు. అతను తీసుకుని వెళ్లి నన్ను పరీక్ష చేయనివ్వు, ఏమి జరిగినదో నేను చూస్తాను. అయ్యా, నీకు మరలా కణితి ఉన్నదని చెప్తున్నావు. అవును, అక్కడే అది అణిగిపోయినదో లేదో, అదృశ్యం కాలేదో శాస్త్ర పరిశోధన చేసి నన్ను చూడని. ఒకప్పుడు నీవు గుడ్డివాడవు, ఇప్పుడు చూస్తున్నావని నీవు చెప్పావు. నాకు ఎలాగూ తెలుసు, శాస్త్రీయంగా నేనది పరిశీలించి చూస్తాను. వారు దాన్ని అటు ఇటు తీక్షణంగా పరీక్షిస్తారు, అయినప్పటికీ కూడా నేనైతే దానికి వారసుడును. ప్రతి విధమైన భౌతికమైన దానికి ఇంకా ఎక్కడైతే విజ్ఞాన శాస్త్రం పరిశీలన చేస్తుందో అట్టి కనబడిన వాటికి కూడా నేను వారసుడును. అమేన్, అమేన్. అదృశ్యమైన వాటికి అమేన్, దానికి నేను వారసుడును. అవునండి, కనబడుతున్న వస్తువులకు దానికి నేను వారసుడును, ఈ వాస్తవమైన భూమికి నేను వారసుడును, నీవు వారసుడువు, ప్రతి ఒక్క విశ్వాసి వారసుడు, అతడు దానికి వారసుడు. తర్వాత కనబడని వాటికి దీనిని దేనిని కలిగి ఉన్నాడు, ఆకాశమును భూమిని. అమేన్. సమస్తమును నీవు నమ్ముతున్నావా సహోదర అబ్రహాం? నీవు చూడని వాటిని గురించి ఏంటి, అది ఎలాగూ తెలుసు అని అడుగుతావు, అది కూడా నాదే. అవునది నిజం, పరలోకము నాది, అది నాదేనందుకు సంతోషం. దేవుడు అలాగని చెప్పాడు. అవునది నిజం, నీవెప్పుడు చూడలేదే, అక్కడ అది ఉన్నదని నీకు ఎలాగూ తెలుసు, అది అక్కడే ఉన్నదని ఎలాగైనా నాకు తెలుసు. అది దేవుడు చెప్పాడు. దానికి నీ వారసుడువని నీకు ఎలాగ తెలుసు, అది నీవు ఎన్నడూ చూడనప్పుడు. నేను ఆయన వాక్యమును నమ్ముతున్నాను. అమేన్. అవునా, నేను వారసుడును, నాతో కూడా నీవు వారసుడువు. క్రీస్తు ద్వారా మనమందరము కలిసి వారసులము. ఇక్కడ కొరింథీయులు 2వ గ్రంథంలో పౌలు చెప్పుడు మీరు గమనించారా, చివరికి మనము మరణమును స్వాధీనం చేసుకున్నాము. అది ఆలోచించుడి, మరణము స్వాధీనమా? అవునండి, అది మన మనస్సును గుర్తిస్తుంది. అమేన్. మహిమ కలుగును కాక. ఇప్పుడు ఆ తుపాకీ పేలుడును గుర్చి నేను మర్చిపోయాను. గమనించుడి, అతను అది నన్నెందుకు చంపలేదు, ఎందుకనగా అతడు నన్ను చేయలేడు. ఆ కారణము చేతనే దేవుడు సంసిద్ధంగా లేడు. అతడు ఎలాగనుకుంటే అలాగూ రాగలడు, అయితే అతను నిన్ను తీసుకోలేడు. అమేన్. మహిమ కలుగుడు కాక. ఎవరైతే నిరంతరము జీవించుచున్నాడో ఆ యేసుక్రీస్తు మీద ఎంతో కాలము క్రితము నేను విశ్వాసముంచి నా యొక్క రుణాన్ని చెల్లించి ఉంటేని. ఇప్పుడు మనం ఏం చెప్తామో దాన్ని మరణం వింటున్నది. అమేన్. మరణమును మనము వశంలో ఉంచుకున్నామా అని అంటావు, దానిని ఇక్కడ పౌలు కొరింథులో చెప్పుటా. చివరికి మరణము, దాన్ని మనం వశంలో ఉంచుకున్నాము, ఎందుకనగా తన తలను నరికివేటుకు వారు సంసిద్ధమవుతున్నప్పుడు అతడు అన్నాడు, ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా, నీ ముళ్ళు ఎక్కడా, నీవు నన్నెక్కడ భయపెట్టగలవో నాకు చూయించు అని అతను అడిగాడు. మరణము చెప్పినది, నేను నిన్ను లోపల పిండేస్తాను, నీవు సమాధిలో పెట్టబెడతావు, నీవు మురికి ముక్కలైపోతావు అని అన్నాడు అతడు. ఓహో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని ఇతడు చెప్పాడు. అవునండి, మరణము నరకము సమాధి సమస్తాన్ని నేను వశమున ఉంచుకుని ఉన్నాను, ఎందుకనగా మన కొరకై ఆయన అన్నిటినీ జయించాడు, స్వంతముగా కలిగిండుట. ప్రజలకు ఒక వాగ్దానముగా ఇవ్వబడిన దాన్ని, అనగా చూడని ఒక్క దానిని యెహోషువా కాలేబులు ఒక రుజువుగా తీసుకుని వచ్చినట్లు, అలాంటి ఒక దేశము ఉన్నదని యెహోషువా కాలేబులు ఒక సాక్ష్యపు రుజువును తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వారికి దాన్ని గుర్చిన వాగ్దానం ఉన్నది. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, వాగ్దాన భూమి దగ్గరికి వారు వచ్చారు. అయితే వారు దాని ఏనాడు చూడలేదు. యెహోషువా కాలేబులు వాగ్దానం దేశానికి వెళ్లిపోయి అక్కడ ఒక దేశమున్నదని, అది మంచి దేశమని, పాలు తేనెలు ప్రవహించు దేశమని రుజువును వారు తీసుకుని వచ్చారు. అమేన్. అదేంటి, వారు దేశమును వశము చేసుకోబోతున్నారు, వారికి వాగ్దానం ఉన్నది. వారు వారి మార్గములని యోర్ధానుకు సమీపంలో ఉన్నారు. యెహోషువా దాటిపోయి అది మంచి దేశమని రుజువును తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలకు యెహోషువా ఏం చేశాడు? యెహోషువనగా యెహోషువన మాటకు అను పదమునకు అర్థం రక్షకుడు అని. అట్టి దానిని యేసు ఆయన సంఘమునకు చేశాడు. వారు ఆయన్ని చంపినప్పుడు ఆయన మరణమును జయించాడు, ఆయన పాతాళమును జయించాడు, ఆయన సమాధిని జయించాడు. నది ఆవలి ఒక దేశమున్నదని, అది నిరంతరము మాధుర్యమైనదని. అందుకై పరిశుద్ధాత్మ బాప్తిస్మకు రుజువుతో ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. ఆయన తిరిగి వచ్చి మనకు ఒక రుజువు తెచ్చాడు. అది ఏం చేసింది? సహోదర అబ్రహాం అబద్ధమాటను, దొంగతనము చేయటను, మద్యపానం సేవించుటను, శపించుటను, అవినీతి కార్యములు మొదలైన చేయటను, అది నిన్ను నిలుపు చేసినది. నీలో నుండి ఒక నూతన సృష్టిని అది చేసినది. పాపములోను అతిక్రమములోను ఒకప్పుడు చనిపోయాను, అయినను జీవించినది నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. నేను యేసుక్రీస్తులో నూతన సృష్టిని. ఆమేన్. వాగ్దానములకు వారసుడును. హల్లెలూయా. అవునండి, ఆ దేశం మనకు సంబంధించినది. అది నీకెలాగ తెలుసు? యెహోషువా మృతుల్లో నుండి తిరిగి లేచాడు. పరిశుద్ధాత్మకు రుజువు గుర్తును తీసుకుని వచ్చాడు. నేను దానిని పొందుకున్నాను. ఆమేన్. మహిమ కలుగునుగాక. నేను వారసుడను. ఓ రాజు యొక్క బిడ్డను, రాజు బిడ్డను, అన్నిటికీ వారసుడను. బైబిల్ అలాగని చెప్పుచున్నది. అదే దేవుడు ఆ వాగ్దానమును గుర్చి ఇస్రాయేలుకు వాగ్దానమిచ్చిన ఆ దేవుడే. అది ఒక అగుపించని వస్తువు వారికది. అదే బైబిల్ గ్రంథము. అదే దేవుడు నిత్య జీవుని గుర్చి వాగ్దానమును అదే దేవుడు మనకిచ్చున్నాడు. దాని గుర్చి పరిశుద్ధాత్మ వివరణ పలుకుతుంది. క్రీస్తు జీవించుచున్నాడు, మృతుడు కాదు. సాక్షాత్తు ఆయన మన మధ్యనే జీవించుచున్నాడు, మనలో జీవించుచున్నాడు, నీతో కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. నిన్న అక్కడ, నిన్నటి దినమున నన్ను చంపుడుకు సాతాను తరుణము కొరకు చూస్తున్నప్పుడు ఆ బల్లపైన కూర్చుండి ఉన్నది ఆయనే. అయితే అతడది చేయలేకపోయాడు. ఆమేన్. అది ఇక సంసిద్ధమైనది అని క్రీస్తు చెప్పు వరకు అతడు ఎప్పుడూ చేయలేడు. ఆమేన్. ఎన్నిసార్లు అతడు వచ్చినప్పటికీ క్రీస్తు అనుమతిచ్చు వరకు అతడు రిక్తహస్తాలతో తిరిగి వెళ్లవలసిందే. ఆమేన్. ఒక వాగ్దానము, దాని దేవుడు వాగ్దానం చేశాడు. దానిని వాగ్దానం చేసింది దేవునికి వాక్యము. మరి మనము నమ్ముతున్నాం, ఎందుకనగా మనము వారసులు కాబట్టి. దైవిక స్వస్థతకు నేను వారసుడను, నేను సంతోషానికి వారసుడను, సంతోషంగా ఉండుటకు నేను హక్కు కలిగి ఉన్నాను. కాబట్టి నిన్ను సంతోషపరుచుంది ఏది? నేను అలాగుంటానికి హక్కు కలిగి ఉన్నాను. నీకు ఎలాగూ తెలియను? ఎలాగనగా నేను దానికి వారసుడు కాబట్టి. ఆమేన్. నేనిప్పుడు భక్తి పులుకునే పోతున్నాను. అవును, సంతోషంగా ఉండుటకు నేను వారసుడను, సమాధానముగా ఉండుటకు నేను వారసుడను, నిత్య జీవమునకు నేను వారసుడను, పరిశుద్ధాత్మకు నేను వారసుడను. ఆమేన్. దానికున్న ప్రతి ఒక్క నిదర్శనానికి నేను వారసుడను. ఆమేన్. దేవునికి అధికారిక హక్కుకు నేను వారసుడను. ఆమేన్. నిన్ను ఆ విధంగా చేసిందెవరు? నేను కాదు, ఆయన చేశాడు. మీలో ప్రతి ఒక్కరూ అలాంటి దానికి వారసత్వం కలిగి ఉన్నారు. సింహాసనానికి వారసుడు. నేను జయించి నా తల్లి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు అనే నాతో కూడా నా సింహాసనం మీద కూర్చునిచ్చేదను. ఆమేన్. సమస్తమునకు వారసులం, ఏదో ఒకదానికి కాదు, సమస్తమునకు. ప్రతిదీ కూడా నీ పాదముల క్రింద ఉన్నది. చివరికి మరణము నీ పాదముల క్రింద ఉన్నది, సమాధి నీ పాదముల క్రింద ఉన్నది, పాతాళము నీ పాదముల క్రింద ఉన్నది, పాపము నీ పాదముల క్రింద ఉన్నది, ప్రతిదీ నీ పాదముల క్రింద ఉన్నది. నీవు వారసులువు, నీవు చనిపోయావు. యేసుక్రీస్తు ద్వారా నీ జీవము దేవునిలో దాచబడిపడి ఉన్నది. మరియు నీవు నిత్య జీవుని కొరకై తిరిగి లేచి క్రీస్తు యేసుతో కూడా పరలోక స్థలములలో కూర్చున్న పెట్టబడితేవి. ఆహా, నీవు ఏమని అయినా మమ్ము పిలవు. మేము పిచ్చివాళ్ళమని నీవు అనాలంటే అను, కాని మేం వారసులము. దేనికి వారసులము? సమస్తానికి వారసులము. నీవు బ్రహ్మ మందిరానికి వారసుడువా? కాదు, సమస్తానికి నేను వారసుడను. కనిపిస్తున్న వాటికి, ప్రస్తుతమున్న వాటికి, రాబోతున్న వాటికి, సమస్తానికి నేను, సమస్తానికి నేను వారసుడను. యేసుక్రీస్తు కృపను బట్టి ప్రతి ఒక్క పాపము, దుష్టత్వము నా పాదముల కింద పెట్టబడినది. మరణం మీద, పాతాళం మీద, సమాధి మీద జయము పొంది ఈస్టర్ ఉదయ వేళ ఆయన తిరిగి లేచాడు. నన్ను వారసుడిగా చేసి దూరాను వేచియుండు, వాగ్దానాన్ని నేను నీకు ఇచ్చేదను అని చెప్పాడు. ఆయన యొక్క అభిషేకంను అధికారం పొందిన సేవకుడు చెప్పాడు. వాగ్దానం మీకును, మీ పిల్లలకును, మరియు దురస్తులందరికీ, అనగా ప్రభు అయిన దేవుడు పిలిచిన వారందరికీ చెందును అని. నేను వారసుడను. అమేన్. అమేన్. యేసు ఆయన యొక్క పునరుద్ధానమందు మనలా దాన్ని రుజువు చేశాడు. ఆహా, మరణమునకు జీవమునకు మధ్యనున్న యుద్ధ భూమిలో మరణము ప్రవేశించినప్పుడు నేను ఒక పాపిని. సహోదర అబ్రహాం, నీవు ఉండనవసరం లేదు. నీవు ఒక పాపివి, ఎందుకంటే నీవు అలాగూ ఉండవలసి ఉండెను. నీవు ఉండకూడదు. రుణము ఎప్పుడో చెల్లించబడెను. సహోదర అబ్రహాం, నాకు సంతోషం కావాలనే ఆశ ఉన్నది. నీవు సంతోషం పొందుకోగలవు. క్రీస్తు చనిపోయినటువంటి ఆధిక్యత నుండి సాతానుడు నలిపివేయుటకు సమ్మతించావు, నేను దానికి వారసుడను. అవన్నీ నావే. దేని కొరకై ఆయన చనిపోయాడో అవి నావి నీవి. మనం ఆయన బిడ్డలము, దానికి వారసులము. ప్రతి దాని కొరకు ఆయన చనిపోయాడు. నీవు ఆ యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసం అనునది లేదు. అవునా? నువ్వు వింతగా ప్రవర్తించబోతూ ఉంటావు. ఒకటి ఉండబోతుంది, వ్యత్యాసకరమైనది ఒకటి ఉండబోతుంది. అదేమైనప్పటికీ నాకు అవసరం, దానికి నేను వారసుడను. అది జీవము, దాని కొరకే నేను వస్తున్నాను. అవును, అదే ప్రతి పాపు యొక్క అభిమతమై ఉండవలసినది. ఇప్పుడిక్కడ ఎవరైతే ఉండి వచ్చి దాన్ని స్వీకరించు అని నాతో చెప్పుతున్నాడో అట్టి పరిశుద్ధాత్మపై అది ఆధారపడి ఉంటుంది. అది నాది. నేను అది పొందుకునే వరకు నేను తిరిగి లేవను. మూఢభక్తి గలవాడిగా నేను ఉండను. నేను ఇక్కడే ఉండబోతున్నాను. ఏది వెళ్లిపోయినా నాకు లెక్కలేదు. ప్రభువా, నీవు నాకు పరిశుద్ధాత్మచ్చు వరకు నేను ప్రార్థన నిలుపు చేయను. నీవు అది ఇప్పుడే చేస్తావని నాకు తెలుసు. ఏదైనా నా జీవితంలో తప్పున్నట్లయితే అది నాకు చెప్పు, నేను దాన్ని చేస్తాను. ప్రభువా, అది ఏంటి? నేను వెళ్లి సరిచేసుకుంటాను. దేవుడు ఏది నీకు తెలియపరచకపోతే అప్పుడు ఇలాగూ చెప్పు, సతనా, దాని కొరకు నేను వచ్చుచున్నాను. నీవు ఎక్కువసేపు అక్కడ ఉండలేవు. నా మార్గానికి తప్పుకో అని చెప్పు. అక్కడే నీ ఉన్నావు. సమస్తానికి వారసుడవు, నిత్య జీవానికి వారసుడవు, దైవిక స్వస్థతకు వారసుడవు. ఓ, రక్షణకు వారసత్వం దేవుని వలన కొనబడుట, ఆయన ఆత్మ వలన జన్మించుట, ఆయన రక్తం వలన కడగబడుట. ఇదే నా గాథ, ఇదే నా పాట. దినమంతియు నా రక్షకుని స్తుతి చేయుట, సంపూర్ణంగా లోబడుట. అన్ని విశ్రాంతిలోనున్నది నేను నా రక్షకునిలో ఆనందపడుతున్నై ఆనందించుచున్నాను. వేచి ఉన్నాను, ఎదురు తెలుగు చుతుచున్నాను. ఆయన మంచితనముతో ప్రేమతో నింపబడి పైకెదురు చుతుచున్నాను. హల్లెలూయా, అక్కడేని ఉన్నావు. ఇది నా యొక్క గాథ, ఇది నా గీతిక. నేను రక్షకుని, రక్షకునికి వారసుడను. రక్షణ అనగా ఏంటి? రక్షణ వారసుడను. రక్షణ అనగా ఏంటి? ఒకటి నీకు ఇవ్వబడుట, అది ఒక బహుమతి. రక్షణకు నేను వారసుడను. ఏ రకమైనది? నిత్య జీవము కొరకు, నా ఆత్మ రక్షణ కొరకు, నా శరీరం యొక్క రక్షణ కొరకు, నా అలసిపోయిన రక్షణ కొరకు, ప్రతి దాని రక్షణ కొరకు. యేసుక్రీస్తునందు దేవుడు ప్రతి దానికి వారసునిగా చేశాడు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి వచ్చి గురుతు రుజువును తెచ్చాడు. మన పైన అది కృమరించాడు. ఆహా, ఎంతటి భాగ్యము, మహిమ గలుగుడు కాక. ఆహా, నీవు అక్కడికి వెళ్ళు. నీవేం చేస్తావు? అబ్రాహాము చేసినట్లుగా నీవు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాగ్దానముతోని వెళ్ళు. దేవా, అది నాది అని నీవు చెప్పావు. నీ యొక్క వాగ్దానం పైన నాకు విశ్వాసమున్నది. నీ వాక్యమును నేను తీసుకుని వచ్చుచున్నాను. దీనిని వాగ్దానం చేసేవి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని నీవే చెప్పితివి. ప్రభువా, ఇక్కడే నేనున్నాను, నేనున్నాను. నేను తడుతున్నాను, వెదుగుతున్నాను, అడుగుచున్నాను. నేను దాన్ని పొందుకోవలసినది అని చెప్పు. అక్కడే నీ ఉన్నావు. అప్పుడు ఒకటి జరుగుతుంది. ఆ వాక్యమును నీవు అక్కడ పెడితే ఒకటి జరుగుతుంది. వాక్యమును సాతాను యొద్ద యేసు పెట్టినప్పుడు వాడు ఏం చేశాడు చూడు. గత రాత్రి నేను చెప్పినట్లుగా ఆ యొక్క విద్యుత్ తీగ యొద్ద నుండి అతడు ఎగిరి దూకాడు. అవునండి. ఆ తరువాత నీవు జయించిన తర్వాత నీవు ఎలాగూ జయించగలవు? నీకు నీవు ఎప్పుడైనా చేయగలవా? లేదు. నీకు ముందు ఒకరు వెళ్లిపోయి నీకై జయించాడు, అది క్రీస్తు. నేను కేవలము దానికి వారసుడను. నేనేమి చేయలేను. నేను వాగ్దానానికి వారసుడను. నేను చేయగలిగినది ఒకటే ఒకటి, అది ఆయన వాగ్దానం పైన విశ్వాసముచ్చుట. నీవది గ్రహించావా? సోహ బ్రహాం, దానికి నీవు యోగ్యుడివా? కాదు. నేను యోగ్యుడనని నీవనుకుంటున్నావా? కాదు. బిషప్ యోగ్యుడనని నువ్వు అనుకుంటావా? కాదు. ఏ మనిషిడైనా ఎప్పుడైనా యోగ్యుడా? లేదు. సరే, నీ వారసుడువు. నీవు లోకములో పెద్ద త్రాగుబూతువైనా నీ తండ్రి నీకు లోకములో మిలియన్ల డాలర్లు విడిచిపెడితే అతని వారసత్వానికి నీవు యోగ్యుడువు కాదా? నీ తండ్రి యొక్క వారసత్వానికి నీ వారసుడువు. అతను నీక ఏది విడిచిపెడతాడో అది నీది. నీవు యోగ్యుడివైనా యోగ్యుడువు కాకపోయినా అతను నీకై దాన్ని విడిచిపెట్టాడు. ఆమేన్. నేను పాపిని, అయితే నేను వారసుడును. నా ఎందు ఏ మంచితనము లేదు, అయినప్పటికీ నేను ఇంకా వారసుడును. నేను చనిపోయి నరకమునకు వెళ్లవలసి ఉండెను, అయితే నేను వారసుడును. నేను దేనికి వారసుడును? నిత్య జీవానికి వారసుడును. నీవు దాన్ని పొందుకోబోతున్నావని నీకు ఎలాగో తెలియను. నేను దాన్ని భావించాను. పరిశుద్ధాత్మ దాన్ని తీసుకుని వచ్చినది. ఏ స్మృతుల నుండి తిరిగి లేచాడు కాబట్టి అది రాకలిగినది. ఇప్పుడు అది వచ్చినది. అదేమి చేయునని అది చెప్పినో ఖచ్చితముగా అదే విధముగా అదే రుజువు చేసి సాక్ష్యం పలికినది. నేను మరణముల నుండి జీవులోనికి దాటి ఉన్నాను. నేను క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టి అయిపోయాను. కాబట్టి నేను వారసుడను. అవునండి, ఇప్పుడు నేను నా ముందు ప్రయాణంలో ఉన్నాను. అమేన్. విషయాలు చంపబడినవి, నేను చేసిన హేయమైనవన్నీ నరికివేయబడ్డవి. మిర్యాము చేసినట్లుగా వెనుకకు చూశాను, అవి అక్కడే. పరలోకముందున్న ఘనమైన గ్రంథమగు దేవుని యొక్క గ్రంథములో మరచిపోవటి అను సముద్రములో అవి చచ్చిపోయి పాతి పెట్టబడినవి. అవి గతించిపోయినవి. నా యొక్క పేరు ఆ గ్రంథమందు పెట్టబడినది, ముద్రవేయబడినది, మరచిపోటి అను సముద్రంలో పెట్టబడినది. క్రొత్త గ్రంథములో మహిమలో క్రొత్త పేరుతో వ్రాయబడినది, అది నాది. ఇప్పుడు మనము సమస్తమునకు వారసులము కలిగిన వారము. ఆ తర్వాత అబ్రహాము, దేవుడు అతనితో ఏమని చెప్పాడు? ఈ దేశము నీకు సంబంధించినది, ఇందులో ఏమి ఉన్నదో అది నీది. చూడు, తూర్పు, ఉత్తరము, పశ్చిమము, దక్షిణము, ఇదంతా నీదే. ఇక్కడున్న ప్రతిదీ నీదే. నూతనమైన దేశములో నీవు ప్రయాణించుట నేను నిన్ను కోరుకుంటున్నాను, మరియు ఆ దేశానికి నేను నిన్ను వారసునిగా చేయబోతున్నాను. దీనిని నీ జీవితము, దీన్ని నీ తర్వాత నీకును నీ సంతతికి నిరంతరము ఇవ్వబోతున్నాను. అబ్రహాము చేయవలసింది ఒకటే ఒకటి, తన యొక్క విశ్వాసాన్ని ఆ వాగ్దానం మీద ఉంచుటయే, తన కత్తి తీసుకుని స్వీకరించుటయే. క్లిష్టమైన సమయంలో అతడు అక్కడకు చేరినప్పుడు దేవుడు అతని పక్షంలో యుద్ధము చేశాడు. అతడు యుద్ధము చేసినప్పుడు అతడు రాజును చంపాడు. ఇక్కడ అతడు తిరిగి వచ్చుచున్నాడు. అమేన్. అంతా అయిపోయినది. అతడు కేకలు పెట్టాడు, ఆనందించాడు. ఇక్కడ ఆ యవనస్తులందరూ కేకలు పెడుతూ ప్రభును స్తుతిస్తున్నారు. ఇక్కడ అబ్రహాము వస్తున్నాడు. అతని కలుసుకుంటానికి ఎవరు వచ్చారు? మెల్కీసెదెకు, షాలేము రాజు. వారేమి చేశారో చూడు. యుద్ధము ముగించబడిన తర్వాత క్రింద కూర్చుని రొట్టె ద్రాక్షసము తీసుకున్నారు. రొట్టె ద్రాక్షసమును రాజు తీసుకుని వచ్చాడు. ఆయన ఎందుకు అది చేశాడు? యుద్ధము ముగించబడిన తర్వాత, విజయము పొందుకున్న తర్వాత, విజయమునందు విజయం పొందిన తర్వాత, అప్పుడు ఆ తర్వాత వారు కలిసి కూడుకుని కూర్చుని సంసర్గము ప్రభురాత్రి భోజనం తీసుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కలిసి సంసర్గము తిన్నారు. ఓహో, దానిని ఈ రాత్రి ఆయన బిడలు చేయవలని దేవుడు ఆశపడుచున్నాడు. ఆ తర్వాత సహోదరు అబ్రహాము, నీ విషయమేంటి? నీవు మాట్లాడుచున్న ఆ సంఘం విషయమేంటి? మనము అబ్రహాము యొక్క సంతానమయ్యున్నాము. వారు అబ్రహాము యొక్క రాజ సంతానము. వాగ్దానం బట్టి మనము అబ్రహాము యొక్క సంతానము. క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారముగా ఆయనతో కలిసి వారసులము. అబ్రహాము వారసుడైతే నేను ఒక వారసుడను. అబ్రహాముతో కలిసి నేను ఒక వారసుడను. అలాగే నీవు కూడా. అది ఎలాగూ కలిగినది? ఎలాగనగా విశ్వాసము ద్వారా. వాగ్దానము చేయబడిన ఒకరైన క్రీస్తు యేసుయగు అబ్రహాము రాజ సంతానం వల్ల కలిగినది. మృతుల్లోని ఒకరిగా అబ్రహాము ఒక కుమారుని పొందుకునను. మనము కూడా ఒక కుమారుని పొందుకున్నాము. అది ఒక కుమారుడు మాత్రం కాదు, కాని మరి పొందుకుంటానికి ఇక్కడ వేరే మార్గము లేదు. దేవుడు ఆయన చేసి మన కొరకై ఆయన పంపాడు. ఆయన వచ్చి మన పాపముల కొరకైన అపరాధ రుసుమును చెల్లించాడు. మరియు ఆయన యొక్క మరణం వలన నేను ఒక వారసునయ్యాను. ఆహా, ఎంతటి భాగ్యము! అక్కడే నీవున్నావు. దయ్యం యొక్క దుష్టత్వం అంతా కూడా వెనుక ఉండిపోయింది. దేవునికి స్తుతి కలుగును కాక. జయించుట, ఈ రాత్రి ఎంతమంది జయించిన వారున్నారు? దేవుని యొక్క కృపను బట్టి నేను జయించాను అని చెప్పువారు మీ చేతులు చూపించండి. దేవునికి స్తుతి కలుగును కాక. ఇప్పుడు మనము ఏమి చేయవాలని నేను అనుకుంటున్నానో మీకు తెలుసా? ఇప్పుడే నేను ప్రార్థించి మిమ్మల్ని మధ్యరాత్రి వరకు ఉంచాలని అనుకుంటున్నాను. మంచి సమర్పణ కోరికను మనం కలిగిందాం. నూతనంగా దేవునికి మన బ్రతుకులు సమర్పణ చేసుకుందాం. ఆ విధముగా మనము చేయాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? ఓ, ఒకరికంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. రెండు చేతులు పైకెత్తుట నేను గమనించాను. నా హృదయం కూడా అది కోరుతుంది. నా జీవితము క్రీస్తును గుర్చి మాట్లాడవాలని నేను ఆశిస్తున్నాను. క్రీస్తుకు నూతనముగా నాకు నేను ప్రతిష్ఠ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన చిత్తమే నెరవేరుటకు నేను ఆశించుచున్నాను. నేను వెనుక ఉండటకు నేను ఆశపడుచున్నాను. ఆయన చిత్తమే నెరవేరును కాక విజయముతో ముందుకు సాగిపోవటకు నేను ఆశపడుతున్నాను. అది నా కొరకని కాదు. ఎందుకనగా సంఘ శాఖల యొక్క మానవ కల్పితమైన వక్ర బోధలు మొదలగైన వాటి ద్వారా ఆయన బోధ చేసిన సువార్త క్షీణిస్తుంది. మనకుండవలసిన మహావిజయము శత్రువు ద్వారా వెనకబడిపోతుంది. దేవా, ఈ ఖడ్గాన్ని నేను బయటకు తీయను కాక. దీన్ని నేను జ్వలింపచేసి పదునుతో ప్రకాశింపచేసి ముందుకు సాగుదును కాక. నా యొక్క చిత్తమును వెనుకయించి ఒక మార్గమును సిద్ధపరచు పదునైన రెండంచులగా ఖడ్గముగా ఆయన యొక్క వాక్యము ఆ విధముగా ముందుండి సాగిపోవును కాక. మనం నిలబడి మనకు మనముగా నూతనంగా సమర్పించేసుకున్నాము. ప్రతి ఒక్కరూ తమ స్వంత విధముగా మీకై మీరు ప్రభును సమర్పణ చేసుకోండి. మనలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు దేవుని వైపునకు మన చేతులెత్తుదాము. పరలోకపు మా తండ్రి, ఈ రాత్రి వేళలో మేమెంతగా ఎరిగి ఉంటామో అంతగా నీకు మేము సమర్పణ చేసుకుంటున్నాము. మేము సమస్తమునకు వారసులమని మేము ఎరిగిన్నాము. ప్రభుని యేసు, నీవదిని వాగ్దానం చేశావు, అది మేము నమ్ముతున్నాము. నీ యొక్క వాగ్దానం మీద మేము మా యొక్క విశ్వాసమును పెట్టు వరకు అది మేమెన్నడూ చేయలేము. బైబిల్ గ్రంథంలో నీవు చెప్పింటివి, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్యజీవము కలవాడు, అతను తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్యజీవము కలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును అని చెప్పింటివి. అది వాగ్దానం, అది నీవు చెప్పినది, అదే మేము నమ్మినది. ప్రభువైన దేవా, ఓ పరిశుద్ధాత్మ, మా పైన కదులుము. ఓ దేవా కదులుము, ఓ ప్రభువా మాలో కదులుము. జీవముగల దేవుని ఆత్మ మమ్మలను స్వీకరించు. ప్రభువా, క్రీస్తు నామములో మమ్మల్ని స్వీకరించు. నన్ను శుద్ధునిగా చేయి, నన్ను అలుగగొట్టు, నాకు రూపమునివ్వు. ఓ దేవా, దేవుని కుమారుని యొక్క సారూప్యములోనికి నన్ను మలచుము. ప్రభువా, నన్ను అంగీకరించు, నేను నీవాడను. ఈ సంఘాన్ని నేను నీకు ఇచ్చుచున్నాను. ప్రభువా, నాతో కలిపి ఇక్కడ ప్రతి ఆత్మను నేను నీకిచ్చుచున్నాను. మమ్మల్ని చెక్కుము, మమ్మల్ని మలచుము. మేము మా యొక్క దుష్ట మార్గములను మరచిదము కాక. మేము ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నామో, ఎంతకాలం మా యొక్క విశ్వాసమును నీ వాక్యం మీద పెట్టినంత కాలము నీవు మమ్మల్ని విజయము నుండి విజయానికి తీసుకుని పొమ్ము. దానిని నీవే వాగ్దానం చేస్తున్నావు. ప్రభు, ఆ సాతాను మాకు హాని చేయలేడు. అతను చేయగలిగినంతా అతను చేయగలుగుతాడు. అతను మమ్మల్ని ముట్టలేదు, ముట్టలేడు. ఒకసారి యోబు మీదకి వాణ్ణి నీవు వదిలిపెట్టినప్పుడు వాణ్ణి, అతని ప్రాణమును నీవు తీయవద్దు అని నీవు చెప్పావు వానికి. అది తప్ప అతను అన్ని చేశాడు, అయితే అది చేయలేకపోయాడు. ఎందుకనగా అక్కడ యోబుకు ఇంకా నీ వాగ్దానముండెను. దేవా, నీవు ఇంకా అదే దేవుడివై ఉన్నావు. నీవు నీ సొంత వారిని భద్రపరచుము, అది సత్యమని మేము ఎరుగుదాము. మేము నూతనముగా సమర్పించుకుంటున్నాము. ప్రభువా, మా విశ్వాసాన్ని మేము ఒప్పుకుంటుండగా పాపయుక్తములకు మా ఆత్మలను కడుగుము. క్రీస్తు యేసు, మమ్మల్ని స్వీకరించుము. ఈ యొక్క ప్రభురాత్రి భోజనమును మేము ప్రారంభిస్తున్నప్పుడు దేవా, మా హృదయాలలో మాతో మాట్లాడుము. మేమెక్కడ తప్పు చేసామో మాకు చెప్పుము. ప్రభువా, మేమెక్కడ తప్పుగా ఉన్నామో మాకు చెప్పు. దాని గుర్చి మేము దీనులమై పశ్చాత్తాపడుతున్నాము. ప్రభువా, నేను విధేయుణ్ణై నా పాపములన్నీ బలిపీఠంపై పెడుతున్నాను. ప్రభువా, నీ కరిగ్రము కొరకు విధేయతతో నేను నాకు నేనుగా నీ వాక్యంపై పెడుతున్నాను. ప్రభువా, ఇక్కడనే నేనున్నాను. నీ దృష్టికి ఏది సరిపోవును అలాగే నా ఇలా చేయుము. ప్రభువా, ఈ మందిరం యొక్క మొర్ర అదే. ప్రభువా, నీవు చూచుటకు అనువైనదేదు అలాగే మా ఇలా చేయండి. ప్రభువా, నా కొరకే నేను మాట్లాడగలను. అయితే అదే దానిని వారి హృదయాల్లో వారు నమ్మిందురని నేను నమ్ముతున్నాను. నీవు చూచుటకు అనుకూలమైనదేదు అలాగ మా ఇళ్ళ చేయము. మేము వారసులముగా ఉండటానికి ఆశించుచున్నాము, మరియు క్రీస్తు యేసులో మేమున్నంత వరకు మేము వారసులమేనని మాకు తెలియను. సింహాసనం ఎదుట మేము వారసులము. ఇప్పుడు మాతో ఉండము. ప్రభువా, మా మధ్యలో ఉన్న వ్యాధిగ్రస్తులను స్వస్థపరచము. ఇక్కడ ఈ రాత్రిలో ఏదైనా వ్యాధిగ్రస్తులైన శరీరముతో ఉన్నట్లయితే దానిని ముట్టు, దాన్ని స్వస్థపరచు, దాన్ని బాగు చేయము. ప్రభువా, అది దయచేయము. వ్యాధితో ఉన్న ఆత్మ ఉన్నట్లయితే ఇప్పుడే అది స్వస్థత నుండు కాక వెలిగినగిన ఆ ఆత్మ సరేగును కాక. వంగిపోయిన ఆ బలహీనమైన ముఖాలు, వారి బలహీనమైన చేతులు మహిమలో ఎత్తబడి దేవునికి ఆర్భాటము చేయును కాక. వంకరి త్రోవలు సలాల మగును కాక. మా దేవుని కొరకై అరణ్యములు రాజమార్గము అక్కడ ఏర్పడును కాక. ప్రభువా, నీవు త్వరగా రాబోతున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీ యొక్క వాక్యమును మేము బాజా ముగించుతము కాక. మా యొక్క ప్రభు నిమిత్తమై అరణ్యములు రాజమార్గముని ఏర్పరచి వంకరగా ఉన్న స్థలాలను సరళము చేయుదము కాక. ప్రతి ఒక్క సంఘర్షక వేరును పేల్చివేయుదము కాక. ప్రతి ఒక్క చేదైన వేరును పేల్చివేయుదము కాక. తద్వారా ఆనందకరమైన నదుల వలె నిజమైన దేవుని యొక్క వాక్యము ప్రవహించినట్లుగా అసూయ, మత్సరము, క్రోధము పేల్చివేయబడును కాక. తండ్రి, అనుగ్రహము చూపుము. ఈ యొక్క ప్రభురాత్రి భోజనం తీసుకునక ముందు మమ్మలను మేము నీకు ఇప్పుడు సమర్పించుకుంటున్నాము, యేసుక్రీస్తు నామములో ఆమేన్. సహోదరి స్పెన్సర్ తన శరీరముకై ప్రార్థన కోరుతుంది. దేవుడు నిన్ను దీవించును సహోదరి స్పెన్సర్. పలుకుపు తండ్రి, ఈ పెద్దవారైన భక్తి గల వృద్ధ స్త్రీ, ఆమె ఇక్కడ కూర్చుని ఉన్నది. అంగవిహీనురాలుగా నున్న ఒక స్త్రీని నీవు చూశావు. ఈ యొక్క అబ్రాహాము కుమార్తె విడుదల పొందును, విడుదల పొందకూడదా? బహుశా ఆమె యొక్క స్నేహితుల్లో అనేక మంది ప్రభువా ఆమె ఆతిథ్యము చేసినటువంటి ఆమె పాతకాలపు స్నేహితులు, ఆమె ఇంట్లో కూర్చున్న ఆమె యొక్క దైవ సేవకులు, వారిలో అనేకులు గతించి పోయిండవచ్చును. ఘనమైన రాజమార్గమున పరలోకానికి కొనిపోబడిందరు. ప్రభువా ఒక సాక్షిగా ఆమె ఒంటరిగా నిలబడినది. ఇప్పుడు ఎవరూ లేరు, కేవలము ఆమె పిల్లలే. బహుశా ఇక్కడ అక్కడ ఒక స్నేహితుడున్నాడేమో. ప్రభువా అక్కడో ఇక్కడో ఒక బంధువు ఉన్నాడేమో. అయితే గాలి విచ్చి పెద్ద అడవిని పడగొట్టగా చివరికి మిగిలిన ఒకే ఒక చెట్టు వలె ఆమె ఒకరితే మిగిలి ఉన్నది. దివా, నీవు కరికరంతో క్రిందకు చూచి ఆమె తన వేలు లోతుగా పాదుకున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా కలవరి కొండపై నిలవబడి, ప్రభువా క్రీస్తునందలి విశ్వాసములో వేరు పారి లోతునకు వెళ్ళను. ఆమె నాలుక క్రిందనున్న దుబ్బమడి, అది ఆమెను విడిచి ఆమె బాగుపడినట్లుగా ఈ ప్రియమైన వృద్ధ స్త్రీ మీద నా చేతులుంచి నేను గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ప్రభు నేను దీవించును. ధన్యవాదాలు సహోదరి స్పెన్సర్. అది అయిపోయినది, ఏ కొంచెం అనుబాటు పడవద్దు. మంచిది. దైవరక్షక, కల్వరి గొర్రెపిల్లవు నీవు. నా విశ్వాసం నీపైనే ఉంచున్నాను. నేను ప్రార్థించినప్పుడు ఆలకించు. నా పాపమెల్లను తీసివేయి. నేనెన్నడూ కదిలిపోకుండా దూరస్తుని కాకుండా నీ ప్రక్కనే ఉంచుము. వినండి, ఇప్పుడు నాతో కలిసి పాడండి. జీవితం యొక్క చీకటి చిక్కులు నేను తొక్కినప్పుడు, మరియు నా చుట్టూ తీవ్రమైన బాధలు నన్ను ఆవరించినప్పుడు, నా మార్గదర్శివై నీవుండుము. ఈరోజే చీకటిని మళ్లించి వేడుకోలు చెప్పుము. దుఃఖభరితమైన కన్నీళ్లు తుడిచివేయము. ఈ రోజు నుండి నన్ను పరిపూర్ణుడుగా చేయము. ఇప్పుడు మీ యొక్క పూర్ణ హృదయాంతరంగంలో నుండి ప్రభువా ఈ రోజు నుండి నన్ను పరిపూర్ణుడుగా చేయుడి. మీ హృదయాంతరంగంలో నుండి అది నిజంగా మీ యొక్క తాత్పర్యమా? అది దేవునికే తెలియదు. దాని యొక్క చివరి భాగాన్ని పాడుదాము. నేను ఎన్నడూ దూరస్తుని కాకుండా నీ ప్రక్కనే ఉంచుము. అందరం కలిసి మందక గొప్ప కాపరి, ఈ విధముగా మేము ప్రార్థించవలని నీవు మాకు బోధించితివి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును కాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధన లేక తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. రాజ్యము బలము మహిమయు నీవయున్నవి. ఆమేన్. మీరు కూర్చునవచ్చును. సహోదరి షేపర్ యొక్క బిడ్డ కొరకు నేను మీ ప్రార్థన కోరుతున్నాను. బిడ్డ కొరకే ప్రార్థించమని వారు నన్ను పిలిచి చెప్పినది ఇప్పుడే నా మనసులోకి వచ్చింది. దానికై నేను ప్రార్థించాను. ఇక్కడే నేను కలుసుకుంటుకై నాకు ఒక సందర్శన ఉండి ఉండెను. అయితే ప్రక్క ఇంటికి నేను వెళ్లలేకపోతుని. అయితే వారు చెప్పారు, ఆ చిన్న ఆడపిల్ల రోగిగా జ్వరంతో ఉన్నదని, ఓ విధంగా బిగుసుకుని ఉన్నదని చెప్పారు. సందేహం ఏమీ లేకుండా అది విషజ్వరమో ఏంటుంది. మీకు తెలుసు, కొన్నిసార్లు వారి కండరాలు అలాగా పట్టుకుంటవి. ముందుకు వెనుకకు వారి చేతులను నీవు అలా చేయవలసి వస్తుంది. శ్రీమతి హెలే ఇక్కడున్న చాలా మంది చేసినట్లు. ఇది విషజ్వరమై చుట్టూ ప్రబలుతుంది. ప్రార్థించాము, 9 గంటలకు లేక పరిచర్య ముగించు సమయానికి బిడ్డ ఏ కొంచెం బాగలేనట్లయితే ఇక్కడకు కబుర్ చేస్తే మేము వస్తాము అని చెప్పాను. బిడ్డ బాగున్నట్లయితే సరే అన్నాను. కాబట్టి ఇప్పుడు సంసర్గము తీసుకునక ముందు కొంచెం సేపు విధేయతగా ఉండి ఆ బిడ్డకై ప్రార్థిద్దాము. ప్రభుని యేసు, ఆ చిన్న బిడ్డ, అది ఎంత వయస్సు నాకు తెలియదు, మరి ఏది తెలియదు, అయితే అది ఇక్కడున్న మా ప్రియమైన శిష్యులకు చెందినది. ప్రభువా, మా యొక్క విశ్వాసుల్లో ఒకరికి చెందినది. అది సహోదరుడు సహోదరికి నీవు వారికి ఇచ్చిన ఒక చిన్న ఆభరణం. ప్రభువా, అది వారి యొక్క బిడ్డ. నీవు దాని మీద నీ దృష్టి ఉంచాలని, దాన్ని ఆశీర్వదించాలని, దాన్ని కాపాడాలని, దాన్ని స్వస్థపరచాలని, దాన్ని బాగు చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. మేము దానిని హక్కుతో అడుగుతున్నాము. ఈ వర్తమానం తర్వాత మేము దానిని అడుగుతున్నాము. ఆయనకు వాక్య ప్రకారముగా దేవుని యొక్క మహిమ కొరకు దాన్ని మేము అడుగుతున్నాము. యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డను వ్యాధి విడిచిపెట్టునుగాక. దేవుని మహిమ కొరకై బిడ్డ తిరిగి బాగుపండుగాక. ఇప్పుడు పలకబడినది, ఇప్పుడు అది జరుగుతుంది. ఆమేన్. మీరు నమ్ముతున్నారా?
If we trust and never doubt,
He will surely bring you out. Take your burden to the Lord and leave them there.
మనము నమ్మి మరెన్నడూ సందేహించకపోతే ఆయన తప్పకుండా నిన్ను బయటికి తెచ్చును. ప్రభునందుకు నీ భారమును తీసుకుని వెళ్ళము. అక్కడ వాటిని వదిలిపెట్టు, అక్కడే వాటిని విడిచిపెట్టు. ఓహో, వాటిని అక్కడే విడిచిపెట్టు. ప్రభునందుకు నీ భారములు తీసుకుని వెళ్ళు, అక్కడే వాటిని విడిచిపెట్టు. నీవు నమ్మి మరెన్నడూ సందేహించకపోతే ఆయన నిన్ను తప్పక బయటికి తెచ్చును. ప్రభునందుకు నీ భారములు తీసుకుని వెళ్ళు, అక్కడే అవి విడిచిపెట్టు. అదే నీవు చేయవలసి ఉన్నది. నీ శరీరము మిక్కిలి బాధతో ఉండిపోయినను, నీ యొక్క ఆరోగ్యము నీవు తిరిగి పొందుకోకపోయినను, జ్ఞాపకముంచుకో, పరలోకమందున దేవుడు ప్రార్థనకి జవాబిచ్చును. నీవు భరించు బాధ యేసు ఎరుగును. ఆయన రక్షించును, ఆయన స్వస్థపరచును. ప్రభునొద్దకు నీ భారము తీసుకుని వెళ్ళు, అది అక్కడే విడిచిపెట్టు. ఈ చివరి వచ్చిన మనం పాడుతున్నప్పుడు మనము ఒకరికొకరము కరస్పర్శ చేద్దామా? అది అక్కడే విడిచిపెట్టు. సహవాసం మీకు తెలుసా? సంసర్గము అక్కడే విడిచిపెట్టు. ప్రభుకు స్తోత్రం. ప్రభునందుకు నీ భారమును తీసుకుని వెళ్ళు, అది అక్కడే విడిచిపెట్టు. మనము నమ్మి అనుమానించినట్లయితే, అనుమానించకపోయినట్లయితే ఆయన తప్పక నిన్ను బయటకు తెచ్చును. ప్రభునొద్దకు నీ భారమును తీసుకుని వెళ్ళు, అది అక్కడే విడిచిపెట్టు. ఆహా, ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఇప్పుడు మన యొక్క ఒప్పుకొలుతూ, మన యొక్క నమ్మకముతో, మన పాపములు ఒప్పుకుంటూ చేత మరచిపోవుట అను సముద్రములో మన పాపములన్నీ ఉన్నవి అను నమ్మకం చేత మనమున్నాము. తన పాపములు ఎవరైతే ఒప్పుకుంటారో వాటిని తుడిచివేయుటకు దేవుడు నీతిమంతుడు. అవునా, యేసుక్రీస్తు రక్తమును సముద్రములో అవి ఉన్నవి. యేసుక్రీస్తు రక్తమును సముద్రములో అవి ఉన్నవి. ఇక ఎన్నడూ జ్ఞాపకముకు రావు. బ్లీచ్ అంటే బట్టలు ఉతికే పదార్థము. స్త్రీలైన మీకు ఎంతమందికి తెలుసు? మీ అందరికి తెలుసు. క్లోరాక్స్ తో నిండుగా ఉన్న పెద్ద బట్టలు ఉతుకు తొట్టిని తీసుకుందాం. తర్వాత నీ ఒక చిన్న కంటిలో వేయు పరికరాన్ని తీసుకోబోతున్నావు. ఆ యొక్క కంటి పరికరములో ఒక నల్ల సిరాను తీసుకో. అవి నీ పాపములు. తొట్టి ఎద్ద పైగా నిలవబడి దాన్ని వత్తు. క్రిందకు తొట్టిలోకి చూచి అది కనుగొను. దాన్ని చూడు, అది ఏమవుతుంది? సిరా ఏమవుతుంది? ఆ యొక్క ఉతుకు పదార్థాన్ని అది తాకితే అదెంతో శక్తివంతంగా ఉంటుంది. ఎంతవరకనగా అందులో ఉన్న రంగును తొలగిస్తుంది. అది ఇక అలాగూ ఉండదు. అది ఏంటి? అది అయిపోయింది, అది ఎన్నటికీ తీసివేయబడినది. అదేంటి? సిరా దానికదే క్లోరాక్స్ గా మారిపోయింది. ఒప్పుకున్న ప్రతి పాపము కొరకై అది యేసుక్రీస్తు రక్తము. అది ఏంటి? అది మరువబడినది, అది అయిపోయినది, అది ముగించబడినది, అది తీసివేయబడినది, అది విడాకులు తీసుకున్నది, అది తీసివేయబడింది. ఇక ఏనాడు అది నీకు వ్యతిరిక్తముగా జ్ఞాపకముకు రాదు. ఒకరొక చోట నా పేరు పిలుస్తున్నారు, సరే ప్రభుకు స్తోత్రం, ఇంకా జీవించుచుండుట ప్రభుకు ధన్యవాదాలు. మనం ప్రభుకు కృతజ్ఞత చెల్లిద్దాం. ఓ దేవా, నీ మేలేటి బట్టి మేమెంతగా నిన్ను స్తుతించవలసి ఉన్నవరమైనామో. అవును, అక్కడ వెనుక దినురాలైన చిన్న ఆత్మ తాకబడినది. ప్రభు ఆమెను ముట్టాడు. మంచిది, మన బలహీనతలను భావాలను ఆయన తాకబడు. ప్రధాన యాజకుడు ఆయన. జ్ఞాపకం చెప్పు, ప్రతి ఒక్క మాట కూడా లంగరే, స్థిరమైనది, నిజమైనది. చూశారా? కేవలం మీ విశ్వాసం దానిపైనే పెట్టుడి, కదలవద్దు, అక్కడే ఉండండి. మీరు దానిని అక్కడ క్రింద పెట్టలేరు, ఆ తర్వాత పైకి లాగలేరు. నేను తిరిగి దాన్ని ప్రయత్నిస్తాను అని చెప్పలేరు. అక్కడ పెట్టండి, దానితోనే నిలబడుడి. అవునండి, హెబెలు చేసినట్లుగా మీ స్వంత తలంపులకు చనిపోండి. దేవా, ఇది నీ యొక్క మాట, ఇది నేనేమని అనుకుంటున్నానో అది కాదు, అది నీ యొక్క వాక్యము, అక్కడే అది ఉన్నది అని చెప్పండి. హెబెలు రాతి మీద చనిపోయాడు. అక్కడ ఉన్న సహోదరికి ఆయన చేసినట్లు ఆయన ముడతాడు. ఎంతో సులభము, అది మేము చేయటకు ప్రయత్నిస్తాము, మేము చేయము. ఎంతగానో ఇబ్బంది పెట్టటకు దానిని సాతాను ప్రయత్నిస్తుంది. మీకు తెలుసా, అది గతించిన దినానికి తెలుసా, అది అంతే అంటావు. అది కేవలము అవిశ్వాసులకు. నమ్మిన నీకైతే ఆయన ప్రశస్తమైన వాడు. ఇప్పుడు నిజముగా నిరాకరణ అయితే సజీవమైన రాయిగా వచ్చుటకై ఆయన ప్రశస్తమైన రాయి ఉన్నాడు. ఒక ప్రశస్తమైన రాయి, మూలరాయి. ఓహో, ఎవరైతే ఈ రాయిని ముట్టుతారో స్వస్థత పొందుతారు. అంతే, ఆమేన్. ప్రభుకు మనకు ధన్యవాదాలు చేర్చవద్దా? అలాగే ఆనందిద్దాము. ప్రభుయే దేవుడు కనుక నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అమేన్. ఆయన జాలిగల తండ్రి, కనికర సంపన్నుడు. ఆయన వాక్యమును ఘనపరచును, ఆయన నిబంధనను కాపాడును. ఎన్నడూ అది మరవదు. ఆయన నిబంధనను ఆయన నెరవేర్చును. ఆయనది చేయవలసి ఉన్నది. ఆయన దేవుడు, ఆయనే అది చేశాడు. సమస్తమైన సత్యమునకు ఆయనే ఆధారభూతుడు. అవును, కలుషితము కాని సత్యము తప్ప మరొకటి ఏది ఈ కాలంలో లేదు. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట క్షయమైనది కాదు. ఇదే ఆయన వాక్యము. ఓ దేవా, నా యొక్క విశ్వాసం అందులో తొలకకుడును కాక. అమేన్. అలాగైతే ఆయన వాక్యం ఎలాగూ నిర్దిష్టమైనదో ఇది కూడా పొరపాటు ఎరుగినదిగా నిర్దిష్టమైనదిగా ఉంటుంది. అప్పుడు ఆ రకమైన విశ్వాసములో ఉండు వాక్యము మనం ఏం చేస్తే చేస్తుందో అలాంటిదే ఉత్పత్తి చేస్తుంది. అమేన్. కాబట్టి ప్రభువా, నన్ను కడుగుము, నన్ను పరిశోధించుము, పవిత్రపరచుము నన్ను, నన్ను స్వస్థపరచుము, నన్ను భద్రపరచుము, నన్ను ఆస్వాదించుము, నీ వాత్సల్యాలు నాకనుగ్రహించుము. ఇదే దేవునికి నా యొక్క ప్రార్థన. అమేన్. ఇప్పుడు మొదటి కొరింథీ 11 అధ్యాయము 23 వచనంలో ఉన్న వాక్యములోని కొద్ది భాగాన్ని నేను చదవబోతున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభుని యేసు తాను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతదాసులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీనిని చేయుడిని చెప్పెను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తమునైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీనిని చేయుడిని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరము గుచ్చి రక్తము గుచ్చి అపరాధి ఎగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినేలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. ఇప్పుడు నేను ఇది చెప్పవచ్చా? ఆయన అక్కడకు వెళ్ళొచ్చున్నాడని ఎరిగిన వాడై యేసు ఆయన మరణములకు ముందు ఈ ఆజ్ఞనిచ్చున్నాడు. దీనిని వారు వ్రాస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన దాని గురించి శిష్యులు ఇంకా ఆశ్చర్యపడుచు ఉండేది. అయితే ఆయన చెప్పాడు, ఈ పాత్ర నా రక్తం అనే క్రొత్త నిబంధన, మీరు ఇది తిని త్రాగునప్పుడెల్లా నేను వచ్చే వరకు నా మరణమును తెలియచేస్తారు అని. ఓహో, ఆ ప్రశస్తమైన పలుకులు అవి. ఆయన యొక్క అర్థం ఏమై ఉంటుంది? ఆయన మరణమును చూపుట ఏమై ఉంటున్నది? ఇది ఎలాగో మేము చేయగలుగుతాము? ఈ విధముగా శిష్యులు నిస్సహిందంగా ఆశ్చర్యపోయి ఉంటారు. ఇక్కడ అదంతా వారికి మర్మమే. అయితే ఆయనకు కాదు, ఆయన దేవుడు. ఆయన ఏది చేయవలసి ఉన్నాడో ఆయన ఎరిగే ఉండెను. చూపుట, మీరు కూడుకున్నప్పుడు ఆయన చెప్పాడు, ఎవడు అయోగ్యముగా తిననో త్రాగునో ఇక్కడ వచ్చి క్రైస్తవుడని చెప్పుకుంటూ ప్రభు యొక్క శరీరము తీసుకుని తిరిగి వెళ్లిపోయి లోకముతో కలిసి జీవించుట, క్రీస్తును ఆయన శక్తిని తృణీకరించుట, అటువంటివి చేయుట, నీవు దేవుని ఎంతగానో అగౌరవపరుస్తున్నావు. నీవే క్రీస్తును అవమానపరుస్తున్నావు. కాబట్టి తీసుకోవద్దు. నీలో ఉన్న దాని అంతటితో నీవు మంచిగా జీవించుటకు, నీవు క్రైస్తవుడు అని కనపరుచుకుంటకు, నీవు యేసు క్రీస్తును ప్రేమించుచున్నావన్నటకు నీవు అలాగు జీవించితే అప్పుడు అది నీవు చేయుట నీ యొక్క విధి అవుతుంది. అది పరిశుద్ధ యోహాను 6వ అధ్యాయం అనుకుంటాను. యేసు చెప్పిన్నాడు, ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుదరో వారు నిత్య జీవమును కలిగిందురు, అంత్య దినమన నేను వానిని లేపుదును అని. ఆ వాగ్దానం అది మహిమకరమైన విషయం కాదా? నేను అతనిని లేపుదును అని. ఇక్కడ నీవు ఎందుకున్నావో ఎప్పుడైనా ఆలోచించేసావా? చిన్నపిల్లలారా, ఎందుకు మీరు పాఠశాలకు వెళ్లేది? తండ్రి, దేని కొరకు నీవు పనిచేసేది? తల్లి ఉదయాన్నే లేచి పిల్లలను బడికి పంపుడుకై వారి ముఖాలు కడిగి పరుపులు వంటకాలు సిద్ధపరిచి ఇవన్నీ చేసేది ఎందుకు? లోపలికి వస్తావు, ఆ రాత్రి అలసిపోతావు, మరుసటి దినము కొరకు అదే మొదలు పెడతావు. దేనికి నీవది చేసేది? తండ్రి, ఎందుకలా బానిసమైపోయి శ్రమిస్తావు? రాత్రికి వస్తావు, అలసిపోతావు. బిడ్డలతో ఒకరు జబ్బు పడిపోతే నీవు నేల మీదకి వెళ్లిపోయి ఏడ్చి ప్రార్థించి పోరాడుతావు, వారు బాగవుతారు. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయి అదే నీవు చేస్తావు. ప్రతి ఆదివారం వారి ముఖములు కడిగి వారిని ఆలయానికి తీసుకుని వెళ్తావు. సరే, అదంతా ఏంటి? అతడు ఇక్కడ ఉన్నది ఎందుకు? అందుకొరకైనా వారంతా ఉన్నది. అయ్యో, అదంతా హీనమైన విషయం. ఏ విధముగానైనా నీవు వెళ్లిపోతావు అని ఎరిగి కూడా. చూశారా, దాని గూర్చి అంత ఏంటి? ఓ సహోదరుడా, ఇది ఒక పరీక్షా సమయము, ఇది ఒక సదవకాశ సమయము. దీన్ని అంగీకరించడానికి ఇది ఒక సదవకాశము. దాని స్థానాన్ని తీసుకుని ఒకటి నాకు చెప్పు, దానికంటే యోగ్యమైన ఒక దాని నాకు చెప్పు. భూమికి రాజుగా ఉండుటకు, ప్రపంచాన్ని పరిపాలకుడుగా ఉండుటకు, ఒక కుచేవుగానో కృచేవుగానో కెనడగానే ఉండుటకు, లేక నీవు ఏదనుకుంటే అది కావటానికి. దేనికైనా ఉత్పన్నం చేయి, దేన్నైనా ఉత్పన్నం చేయి, నీవు అలాగే చనిపోతావు. అవును, అది ఏ సమయంలో వచ్చునో ఏ నిమిషంలో నీకు తెలియదు. అయితే ఇక్కడ మరణం తాకినప్పుడు నీవు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావు. నీవు చనిపోతే ఎవరైతే ఆకాశములకు భూమికిని సృష్టికర్త అయ్యున్నాడో అట్టి సృష్టి అంతటికిని దేవుడకు దేవుని చేత కడవరి దినమున నేను వానిని లేపెదను అని ఆ దేవుని చేత హామీ పొంది ఉన్నావు. ఓ దేవా, నా యొక్క అవిశ్వాసానికి సహాయం చేయము, నా ఆత్మను నింపు. ఓ దేవా, నన్ను కడుగుము, నన్ను దింపుము, నన్ను నిండుగా నింపు, నన్ను బయటికి పంపు, నన్ను చనిపోనివ్వద్దు. కథను చెప్పుడుకై నేను జీవించుదును కాక, భూమి అందంతటా ప్రతి మూలకు ప్రతి సందుకు నేను వెళ్ళదును కాక, వాక్యమును బోధించి విత్తనములు చల్లి. అవునండి, నిజమైన నిర్మలమైన వాక్యం యొక్క క్రీస్తులో ఉన్న విశ్వాసులతో కడవరి దినమున ఒక కోతకాలమును కాక, ఈ యొక్క రాత్రి విశ్వాసం బట్టి క్రీస్తు యేసులో మీ యొక్క పాపములు రక్తము కింద ఉన్నవా? ఇప్పుడు మనము సంసర్గము తీసుకుందాము. సంసర్గము కాదు, మీరు భుజిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, దేవునితో మాట్లాడండి. సంసర్గము రొట్టె కాదు, ద్రాక్షసము కాదు. సంసర్గము అనగా దేవునితో మాట్లాడటం, మాటలు వింటం. ఇది తీసుకుంట వలన సూచన ఏదనగా, మనము ఆయన యొక్క మరణమును నమ్మేమని, విరువబడిన ఆయన శరీరమును, ఆయన పాతి పెట్టబడ్డను, పునరుద్ధానమును మనము నమ్మియున్నామని, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి మనము నమ్ముచున్నాము, ఆయన మనకు నిత్య జీవునిచ్చియున్నాడని, మనము చనిపోమని మనము నమ్ముతున్నాము, మనము మరణములోని జీవులోనికి దాటియున్నాము. ఒకరోజు మనము ఇక్కడ ఒకరికొకరము వేరైపోయిన తర్వాత మరలా ఒకరితో ఒకరము పునరుద్ధానమందు మనము తిరిగి లేస్తాము, ఒక్క శరీరముగా క్రీస్తు యేసులో కలుసుకుంటాము. ఆమేన్. దీనికి ఆధారముగా నా యొక్క పాపములు ఒప్పుకోవడం ద్వారా దేవుని కుమారుని యందలి నా విశ్వాసాన్ని బట్టి ఆయన వచ్చుటకు ఆయన మరణమును చూపించుటకై మనము చేటు కొరకై దేవుడు విడిచిపెట్టిన ఈ పరికరములను నేను మరియు సంఘమును పుచ్చుకొనుచున్నాము. ఇది మీ కొరకై విరుబడి ఉన్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై తినుడి అని యేసు చెప్పాడు. మా పరలోకపు తండ్రి, మా యొక్క పాపములు మేము ఒప్పుకున్న తర్వాత, నీ వాక్యములు విని మేము అయోగ్యులమని మేము ఒప్పుకున్న తర్వాత, మేము కేవలము దేవుని కుమారుని యొక్క యోగ్యతల మీదనే నమ్మకముంచున్నాం. మేము అయోగ్యులమైన ప్రాణులము. ప్రభువా, మేము చేసిన వాటన్నింటినీ క్షమించుము. ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి ప్రభు బల యొద్దుకు మేము వచ్చుచున్నాము. ఈ యొక్క రొట్టె ప్రభు యొక్క శరీరమునకు పోలికగా ఇచ్చుచుండగా అది ఉద్దేశించిన పని కొరకు దాని నీవు పవిత్రపరచమని తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. దీనిలో పాలిభాగస్థులవుతున్న ప్రతి ఒక్కరు వారి ఆత్మలకు నిత్యజీవము నిత్య జీవాన్ని పొందుకుందురు కాక. దీన్ని స్వీకరించు ప్రతి వ్యక్తి వారి యొక్క శరీరమునకు స్వస్థత పొందుకుందురు కాక. వారికిచ్చిన నిర్ణయ కాలంలో వారు జీవించుదురు కాక. నిన్ను వారు వారి జీవిత దినాలన్నీ జీవించుదురు కాక. క్రీస్తు రక్తం బట్టి విమోచింపబడు భూమి అందలి వంశములతో ఏకముగా కలిసి కడవర దినాన పునరుద్ధానములో తిరిగి లేచుదురు కాక. ప్రభువా, అనుగ్రహము చూపు. అది మేము యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. బైబిల్ గ్రంథం చెప్తుంది, మరియు ఆయన పాత్రను ఎత్తుకుని ఆయన త్రాగి, ఇది క్రొత్త నిబంధన యొక్క పాత్ర, దీనిని మీరు త్రాగునప్పుడెల్లా ఆయన వచ్చు వరకు ప్రభు మరణమును ప్రచురించుదురు చూపుదురు అని చెప్పెను. పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఈ ద్రాక్షసము ద్వారా ద్రాక్షవల్లి యొక్క ఫలమును నీకై మేము పట్టుకున్నాము. పరలోకపు తండ్రి, నీవు ఈ ద్రాక్షసమును శుద్ధి చేయమని మేము ప్రార్థిస్తున్నాము. కలవరలో మా నిమిత్తమై చిందించబడిన రక్తమునకు ఇది పోలికై ఉన్నది. సమాప్తి చేయబడిన యేసుక్రీస్తు యొక్క పని అందలి విశ్వాసము ద్వారా ఈ రక్తము గుండా మా పాపములకు క్షమాపణ కలిగినది. మా యొక్క సమస్త అవిశ్వాసాన్ని క్షమించుము. మాకు విశ్వాసము గ్రాహ్యము దయచేయము. మా జీవిత దినాలంతా నీకు సేవ చేయుటకు ప్రభువా నీ సేవకులుగా మమ్ము చేయము. మేము ఈ బల్ల చుట్టూ కూడుకుని చుండగా మాతో ఉండు తండ్రి. ఈ మంచి సహవాసములో నీతో గల సంసర్గములో మమ్ము ఆశీర్వదించుము. మా హృదయాలతో నీవు మాట్లాడి మేము చేయవలసిన పనిని మాకు చూపుము. ప్రభువా, అనుగ్రహించుము. అది నిర్ణయించబడిన పనికై ఈ ద్రాక్షసమును పవిత్రపరచుము. యేసుక్రీస్తు నామములో అది అడుగుచున్నాము. ఆమేన్.